ప్రభు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరొకసారి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వినటానికి, మనం అర్థం చేసుకోవటానికి, మన జీవితాలకు అన్వయం చేసుకోవటానికి ఒక మంచి ఈ అవకాశాన్ని ఈ లాక్డౌన్ పీరియడ్ ద్వారా మనందరికీ అనుగ్రహించాడు. మిగిలిన వారు భక్తి చేయటానికి ఆ దేవుడు దేవత విగ్రహము శక్తి ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి. ఆ దేవత ప్రభావము ఆ దైవ సన్నిధి ఉన్న ప్రదేశానికి వెళితే తప్ప అది భక్తి యొక్క సంపూర్ణత లేదు. కానీ క్రైస్తవుడికి నువ్వు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంను కొడుకుంటారో వారి మధ్యలో ఉంటాను అన్నది దేవుని యొక్క వాగ్దానం. కాబట్టి ఈరోజు నువ్వెక్కడికో వెళ్ళక్కర్లేకుండా, ఎంతో దూరం ప్రయాణం చేయక్కర్లేకుండా, ఎన్నో శ్రమలు నువ్వు ఎదుర్కోలేకుండా, ఏ పరిస్థితుల్లో ఆర్థికంగా అడుక్కోక్కర్లేకుండా, నువ్వు ఉన్న ప్రదేశంలో దేవుడు తన సన్నిధిని నీకు ఇచ్చి తన ఆత్మ ద్వారా చెప్పే అనేక సంగతులు నువ్వు అర్థం చేసుకుని దాన్ని అనుసరించేలాగా, అనుసరిస్తున్న క్రమంలో నిన్ను సరిచేసుకునేలాగా నీకు ఆయన బోధించడానికి ఉపకారం కలిగినటువంటి ఆయన అభిషేకాన్ని మన మధ్యలో ఉంచాడు. ఈరోజు ఎంత కృప పొందామంటే మనం లోకంలో ఉన్న అందరికన్నా మనం ఎంతో శ్రేష్ఠులమని చెప్పవచ్చు. ఈరోజు నీ చెవి దగ్గరకు దేవుని యొక్క వర్తమానం అనుదినము అనేక రకాలుగా అనేక పరిస్థితులలో అనేక మీడియాల ద్వారా మన దగ్గరకు తీసుకొస్తూ ఉంటే మన జీవితంలో ఆయన కోరుకున్న రీతికి మారాలి అన్నది ఒక్కటే కదా దేవునికి ఉండేటువంటి ఒకే ఆశ. ఈరోజు భక్తులైనటువంటి మనము దేవుని దగ్గరికి వెళ్ళి కోరికలు తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు అనేవాడు ఆయన చెప్పిన సంగతులు మీరు విని, ఆయన చెప్పిన మాటలను మీరు అర్థం చేసుకొని, ఆయన చెప్పినటువంటి బోధను మీరు అన్వయం చేసుకుని, ఆయన చూపిన మార్గాన్ని మీరు వెంబడిస్తూ, ఆయన నీతిని రాజ్యాన్ని వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చే వేళ, ఆయన దగ్గరకు మనం వెళ్ళే ఎత్తబడే వేళ సంపూర్ణతను ధరించుకొని క్రీస్తు యొక్క సారూప్యతలో కుమారుని యొక్క సంపూర్ణతలోనికి మనందరం చేరటానికి దేవుని వాక్యాన్ని, సంఘాన్ని, సహవాసాన్ని, కాపరులను, అనేక మాధ్యమాలను మన మధ్యలో పెట్టాడు. ఇంత గొప్ప ప్రత్యక్షత కలిగిన దేవుళము, దేవుడు కలిగిన జనులు మనం ధన్యులం. నిజంగా దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనం ఆయా పరిస్థితులకు తగిన రీతిగా మన విశ్వాస క్రమాలను సరిచేసుకుంటున్నామో లేదో పరీక్షించుకుందాం. మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్లే ముందు మనం 5x స్పిరిచువల్ సిరీస్ గురించినటువంటి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఒక విశ్వాస జీవితంలో నుంచి దేవుని యొక్క సంపూర్ణతను అర్థం చేసుకున్న తర్వాత శిష్యుని జీవితంలోనికి ప్రవేశిస్తాడు. శిష్యుని యొక్క జీవితంలోనికి ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రవేశించాడో ఆ వ్యక్తి జీవితము సమాధానకరమైన దైవ వాక్యానుసారమైనటువంటి మార్గంలోనికి ప్రవేశించటం ప్రయాణించటం ప్రారంభమవుతుంది. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క అభిలాష, దేవుని యొక్క చిత్తము అనేవి మనిషికి ప్రాధాన్యతలుగా మారతాయి. మనిషి ఇక జీవితకాలము కూడా దేవుని యొక్క ఆ చిత్తాన్ని ఎదుర్కోవటానికి సమాధానంతో విపరీతమైనటువంటి ప్రయత్నంతో పోరాటంతో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. ఈ పోరాట ప్రక్రియలో చాలామందికి కోరికలు తీర్చుకోలేకపోతున్నాం అనే దుఃఖం ఉంటుంది. మన అవసరతలు తీరుస్తున్నాడు అనేటువంటి విషయంలో లక్ష్యత లేనితనం అనుకుంటుంది, అంటే గుర్తించలేము, పట్టించుకోకుండా ఉంటాము. కొన్ని పరిస్థితులలో సమాధానం కొరకు ఎదురు చూస్తున్న ప్రార్థనలకు సమాధానాలు రాలేదు అనే చింత దుఃఖం కూడా మనుషులకు ఎదురవుతూ ఉంటాయి. ఈ బాధ్యతలో, ఈ భారములో, ఈ దుఃఖములో, ఈ నలుగుడులో దేవుని ఆత్మ నిన్ను సరిచేయటానికే ప్రతి ప్రయాస, ప్రతి ప్రయత్నం, ప్రతి పరిస్థితి వాడుకుంటాడు. ఇక్కడే మనుషులు దేవుని యొక్క కోరికలోనికి నడిచిపోవటం కానీ, లేక దేవునిని విడిచి దేవుని దగ్గర ఉన్న వాటిని పట్టుకోవటం కానీ జరిగిపోతాయి. ఇదే ప్రమాదం. ఎందుకంటే దేవుని యొక్క స్వరూపపు పద్ధతిలోనికి మారడానికి ఈ జాయింట్, ఈ పాయింట్ దగ్గర మనం ఇటో అట అన్నది తేలిపోతాం. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రాధాన్యతకు తగిన రీతిగా మనం మారామా, దేవుని పిలుపు నీ దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వు నీకు వ్యక్తికి భూ సంబంధమైన వాటికి ప్రాధాన్యతను నువ్వు ప్రయత్నం చేసావా, లోకంలో ఉండేటువంటి పరిస్థితుల మధ్య ఉన్నటువంటి భక్తి నీకు అటాచ్ అవుతుంది. ఇక అప్పటి నుంచి ఏంటంటే ఆశీర్వాద ప్రార్థనలు ఎక్కడ దొరుకుతాయి, దీవెన ప్రార్థనలు ఎక్కడ దొరుకుతాయి, విడుదల ప్రార్థనలు ఎక్కడ దొరుకుతాయి, స్వస్థతలు ఎక్కడ దొరుకుతాయి, బహుమానాలు ఎక్కడ దొరుకుతాయి, ప్రవచనాలు ఎక్కడ దొరుకుతాయి, క్రియలు ఎక్కడ జరుగుతున్నాయి, కార్యాలు ఎక్కడైకి వెళ్తే సంతోషంగా దొరుకుతాయి, ఎక్కడైతే మన హృదయం మన మీద నిందారోపణ చేయని వాక్యం దొరుకుద్ది, దురద చెవులు కలిగిన బోధకులు ఎక్కడుంటారు, చక్కగా సమ్మగా కమ్మగా మన బాధ్యత లేకుండా మన గురించి ప్రత్యక్షంగా ఎవరు చూడని రహస్యమైనటువంటి సేవకుల సంఘాలు ఎక్కడుంటాయి, ఎవరూ కూడా మనల్ని మన మనస్సాక్షిని గద్దించని బోధలు ఏ ప్రదేశంలో దొరుకుతాయి, ఏ ప్రదేశంలోకి వెళితే మనం అతిపెద్ద అనే దానిలో మనం కూడా ఒక గుంపులో ఒక వ్యక్తిగా జారిపోవచ్చు, చేరిపోవచ్చు, లక్ష్యంకు లెక్కకు మనం ఎవరో ఒకరికి సంబంధించిన వారము అనే జీవితాన్ని గడపచ్చు, ఇత్యాది కారణాలు మనుషులను ఆత్మీయతలో నుంచి చేటలో చిరిగినప్పుడు నువ్వు గాలికి ఎగిరి పడిపోయేలాగా చేస్తాయి. సో ఈ చేటలో చిరుగుతున్నాడు దేవుడు అనే విషయం మీకు తెలుసుకునే లోపుగా కావలసినంత ఆత్మీయ భ్రష్టత్వాన్ని మీరించుకుంటారు, కావలసినంత ఆత్మీయ భ్రష్టత్వాన్ని. ఒక స్థానిక సంఘానికి కట్టుబడలేరు, సేవకుని యొక్క మాటను తీవ్రతను మనం అందుకోలేము, ఆ వాక్యం యొక్క సంపూర్ణతను మనం అర్థం చేసుకోలేము, లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని సర్వసత్యంలోకి నడిపించబడేటప్పుడు కొన్ని బలహీనతలను వదులుకోలేము. ఇలాంటి పోరాటాలతో ఆ సంఘాన్ని, ఆ సేవకుని, ఆ కాపరిని, ఆ నాయకత్వాన్ని పక్కకు తోసి మనము ఆ స్థానానికి కావలసిన రకరకాల పరిస్థితులకు తగినట్లుగా వాడబడతాం. ప్రమాదం గమనించండి, వాడబడడం అంటే ఏంటంటే మనమే ఆ స్థానిక సంఘానికి హాని చేసేవారం అవుతాం. మన శరీరానికి రోగ నిరోధక శక్తికి తెల్లరక్త కణాలు ఉంటాయి. ఏ రకమైన బయట నుంచి ఒక క్రిమికి సంబంధించినటువంటి బ్యాక్టీరియా బాడీలోకి వచ్చిన వెంటనే ఆ తెల్లరక్త కణాలు టీ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అవి ఏం చేస్తాయి అంటే బ్యాక్టీరియా మీద, ఆ బయట నుంచి వచ్చినటువంటి ఫారెన్ బాడీ ఇన్ఫెక్టెడ్ బ్యాక్టీరియా మీద దాడి చేసి మహా అయితే ఒక 4 నుంచి 6 గంటల్లో దాన్ని చంపేస్తాయి. ఇంకా బలమైన బయట నుంచి వచ్చినది బలమైనది అనుకోండి, ఒక 11-12 గంటల లేపు దానికి కావాల్సినటువంటి బలాన్ని తెచ్చుకొని ఇమ్యూనిటీ లేక రోగ నిరోధక శక్తిని పెంచుకొని దాని మీద దాడి చేస్తాయి. ఇది ఒక అద్భుతమైన దైవ ప్రక్రియ. మన శరీరం లోపలికి ఏ రకమైనటువంటి వైరస్ వచ్చినా, బలహీనత వచ్చినా దాన్ని దాటి దాన్ని బలం తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రక్రియ. ఇప్పుడు రెండవ ప్రమాదం ఏంటో తెలుసా? ఇంత అద్భుతమైనటువంటి పోరాట పటం కలిగినటువంటి తెల్లరక్త కణాలు ప్రతిరోజు చనిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో రోగ నిరోధక శక్తిని అడ్డుకుని పెంచుకుంటూ రోగకారక క్రిములను అడ్డుకోవలసినటువంటి రక్త కణాలు సొంత శరీర ఆరోగ్యం మీద కూడా దాడి చేసేస్తాయి, ఓన్ బాడీ మీద కూడా దాడి చేస్తాయి. సొంత శరీరం మీద దాడి చేస్తే ఏమవుతుందంటే క్యాన్సర్ కణాలు ఉత్పత్తి చెందుతాయి. అంటే బయట నుంచి వచ్చినటువంటి కణాలు యొక్క బలం పెరగడం వల్ల రోగ నిరోధక శక్తిని తీసుకుంటూ నెమ్మది నెమ్మదిగా కణుతులను రక్తంలో ఇన్ఫెక్షన్ని లేక ఇంకేదైనా భాగాల్లో ఇన్ఫెక్షన్స్ని తయారు చేస్తాయి. క్యాన్సర్ అనేటువంటిది ఒక భాగం దానిలో. ఇలాంటి రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తే ఏమవుతుంది, సొంత శరీరము కొద్ది రోజులకి దివంగతం అయిపోతుంది, ప్రాణం పోతుంది, చనిపోతుంది. అంటే సొంత శరీరమునే రోగ నిరోధక శక్తి క్రిములే మన శరీరం మీద ఉన్నటువంటి ఆరోగ్యం మీద దాడి చేయడం ద్వారా చనిపోతారు. ఇది మనం చెప్పేటువంటి లుకేమియా అనేటువంటి బ్లడ్ క్యాన్సర్ అని కానీ ఇలాంటివన్నీ చెప్పేటువంటి కారణాలు, రకరకాల పరిస్థితుల్లో చనిపోతుంది. ఈ ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని అడ్డుకుంటామా, బయట నుంచి వచ్చే వాటిని అడ్డుకుంటామా లేక శరీరం మీద దాడి చేస్తామా, ఇది ప్రతి శరీరంలో పోరాటం, క్రీస్తు శరీరంలో కూడా పోరాటం. క్రీస్తు శరీరం అంటే సంఘం. మనమే రోగాన్ని కలిగించే, బలహీనతను కలిగించే, శాపాన్ని తెచ్చే, మరణాన్ని ఆపాదించే బాహ్యము నుంచి వచ్చేటువంటి ఆ రకరకాల బోధలు, భిన్న భిన్న అభిప్రాయాలు, భిన్న భిన్న కోరికలతో కూడిన జీవితాలు, లోకానుసారమైన మనస్సులకు ప్రాధాన్యతను పెంచేటువంటి బలహీనతలు వచ్చినప్పుడు వాటి దుర్బోధలను అడ్డుకుని దేవుని వైపు నువ్వు తిరిగి పరలోకం వైపు చూస్తావా? దట్ ఈస్ కండిషన్ నెంబర్ 1. మొదటి శక్తి, నువ్వు ఆరోగ్యవంతంగా పెరుగుతావు, ఆత్మీయంగా ఎదుగుతావు, దేవుని సంపూర్ణతలోకి వస్తావు, ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతావు, ఆయన చిత్తము నీ జీవితంలో జరవేర్చుకుంటావు. ఇది సొంత శరీరం మీద దాడిని జరుగుతుంది తెలుసా? మన పాస్టర్ గారు తప్పు చెప్తున్నారు, మన సంఘంలో సరిగ్గా లేదు, మన కాపరి సిద్ధంగా లేడు, మన కుటుంబం, మన కాపరి కుటుంబం పరిశుద్ధంగా లేదు, మన కాపరి పిల్లలు వ్యతిరేకంగా ఉన్నారు, మన సంఘంలో ఐక్యత లేదు, మన కుటుంబంలో, కుటుంబం అంటే మళ్ళీ సంఘమే, చర్చిలో, మన చర్చిలో ఒకరంటే ఒకరికి విభేదాలు ఉన్నాయి, మన చర్చిలో భిన్న కుల మత రకాల ఉచ్చులు ఉన్నాయి, మరి మన సంఘంలోనే వాళ్ళు ఒకలాగా చూస్తున్నారు, వీళ్ళు ఒకరు చూస్తున్నారు, భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఇత్యాది విషయాలలో స్థానిక సంఘము లోపలే రక్త సంబంధుల మధ్య, అంటే క్రీస్తు రక్త సంబంధపు ఏక శరీరము మధ్య స్వంత రక్తము దాడి చేసుకుంటుంది. అట్టుబడికి ఏమవుతుంది, ఓన్ బాడీ డిస్ట్రాయ్ అయిపోద్ది, పొడైపోతూ ఉంటుంది, సంఘం విచ్ఛిన్నం అయిపోతూ ఉంటుంది. వెళ్తాము, కూర్చుంటాము, ఉంటాము, వింటాము, కానీ పనిచేయము. ఎందుకంటే ఓన్ బాడీని నేను నువ్వు పాడు చేసేసుకుంటున్నావు. ఎవరో చెప్పే సంగతులు వింటావు, అవును కదా అనిపిస్తుంది, ఇది నిజమా అని అక్కడ అనిపించింది, ఇప్పుడు అవును కదా అని నీకు అనిపిస్తుంది, కనిపిస్తుంది. సాతాను ఎప్పుడు కూడా ఏంటంటే వినిపించిన దానికి కనిపించే రుజువు పెడతాడు. దేవుడు ఏం చేస్తాడంటే కనిపిస్తున్న రుజువుని వినిపించే లోపల దాన్ని ఇచ్చి నువ్వు నమ్మాలి నమ్మొద్దు అనేది లోపల చెప్తాడు, అపవాది రివర్స్ చేస్తాడు. సో నీకు ముందు చెవుల దగ్గరకు వచ్చేది సాతానుది, హృదయంలోకి వచ్చేది దేవుంది. హృదయంలోనికి ఆలోచన పుట్టించేవాడు దేవుడి ఆత్మ, ప్రశ్నలు పుట్టించేవాడు సాతాను ఆత్మ. ఇది తేడా తెలుసుకోండి. సాతాను తంత్రాలను తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ఆత్మీయతలు ఎదగాలి. అయితే ఈ క్రమంలో ఏమవుతుందంటే ఓన్ బాడీ లోపలే ఈ డిస్టార్షన్ స్టార్ట్ అయిపోవడం వల్ల, ఈ విభేదం స్టార్ట్ అవ్వడం వల్ల రకరకాల గందరగోళాలు ఏర్పడుతూ ఉంటాయి. మరి మీరు గమనించే ఉంటారు, మొట్టమొదట స్థానిక సంఘము విస్తరించడం ప్రారంభించినప్పుడు అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక సంఘటన జరుగుద్ది. ఒకసారి చూడండి, అపోస్తల కార్యాల గ్రంథంలో 6వ అధ్యాయము 1వ వచనం దగ్గర మీరు చూసేటప్పుడు, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచు ఉన్నప్పుడు అనుదిన పరిచర్యలలో 6వ అధ్యాయం 1వ వచనం అపొస్తలుల కార్యాలు, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరనియు హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సొనగసాగిరి. ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళకి మధ్యలో అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యులను పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం అనే ఆహారం పంచిపెట్టు యుక్తం కాదని ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఈ డిస్కషన్ స్టార్ట్ అయినటువంటి గందరగోళం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే దినముల సంఖ్య విస్తరించున్నప్పుడు. సంఘము ఖచ్చితంగా దైవ సంపూర్ణమైన పద్ధతిలో కట్టబడుతుండేటప్పుడు సొంత శరీరం రివర్స్ చేస్తుంది, గొడవలు పాడమే. ఈ గొడవ వాళ్ళల్లో వాళ్ళకి ఐక్యత కలిగించినటువంటి ఆత్మను కలిగించే సమాధానాన్ని పట్టుకోలేక విభేదం కలిగించే ఆత్మను పట్టేసుకున్నారు. యూదుల మీద గ్రీకు వారు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద విధవ గురించి చిన్న చూపు చూస్తున్నారని రకరకాల పరిస్థితుల్లో వాళ్ళకి ఎక్కువ పెడుతున్నారు, తక్కువ పెడుతున్నారు, గందరగోళం. ఇది కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే స్థానిక సంఘంలో సేవకులకు దగ్గరగా ఫస్ట్ లైన్ ఫ్రంట్ లైన్ లీడర్షిప్ ఒకటి ఏర్పడుతుంది, ఒక గుంపు దగ్గరకు వస్తుంది. సెకండ్ స్టేజ్లోకి ఏమవుతుందంటే వాళ్ళకి దగ్గరగా సెకండ్ లైన్ లీడర్షిప్ స్టార్ట్ అవుతుంది, ఫ్రంట్ లైను సెకండ్ లైను. ఈ సెకండ్ లైన్ లీడర్షిప్కి ఫ్రంట్ లైన్ లీడర్షిప్కి స్పై లేక వాళ్ళని ఏమంటారంటే స్పైయింగ్ అంటే వాళ్ళని పట్టుకోవటానికి కాపలా ఉండేవాళ్ళలాగా, ఒక దూతల్లాగా వాళ్ళని పరీక్షించే వాళ్ళగా థర్డ్ లైన్ తయారవుతుంది. ఈ ఫస్ట్ లైన్ కన్నా సెకండ్ లైన్ కన్నా థర్డ్ లైన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కమ్యూనికేషన్ అందరూ పంచుతూ ఉంటారు, ఎంతసేపు ఎన్నది అన్నట్టు చెప్పడం కన్నా కొంచెం యాడ్ చేసి, కొంచెం తీసేసి, కొన్ని మల్టిప్లై చేసి, కొన్ని డివైడ్ చేసి పంచుతూ ఉంటారు థర్డ్ లైన్. ఈ సంఘం అంతా వ్యాపించిపోయి ప్రధానమైనటువంటి కాపరి దగ్గరకు, ఆ నాయకుడి దగ్గరకు విషయం రాకమునుపే సొంత శరీరం విచ్ఛిన్నం అయిపోతుంది. చూసారా ఎంత ప్రమాదం అవుతుంది ఇవన్నీ. ఇంత జరగడానికి కారణం ఏంటంటే ఆ పోరాటములో నువ్వు రెండవ దారిని ఎంచుకున్నావు, క్రీస్తు దారిని ఎంచుకోలేకపోయావు, లోకం నుంచి పక్కకి వెళ్ళిపోతున్నావు, అంటే నీ పిలుపు నుంచి నువ్వే తొలగిపోతావు. ఇలా చాలామంది వెళ్ళిపోతారు. దీనిలో పాపమును పట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, లోకాన్ని ఆశ్రయించాడు, దేమా లోకాన్ని ఆశ్రయించాడు అంటాడు, లోకాన్ని ఆశ్రయించి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, పదవులను పరువులను ఘనతను ఆశించేవారు కొంతమంది పట్టుకుపోతూ ఉంటారు. ఇట్లా రకరకాల పరిస్థితుల్లో వాళ్ళ సంఘంలోనే ఉండి సంఘానికి వ్యతిరేకంగా తయారైపోతారు. నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావో లేదో పరీక్షించుకోవాలి. నువ్వు ఉంటున్నటువంటి కాలము నువ్వు క్రీస్తుని ధ్యేయంగా పెట్టుకుని నడుస్తున్నావు లేదో చూసుకోవాలి. కాపరి అనేవాడు కూడా ప్రధాన కాపరి కాదు, వ్యక్తే. ప్రధాన కాపరి క్రీస్తు, కాపరి అనేటువంటి వ్యక్తి సేవకుడు లేక మీ నాయకుడు, మీ సంఘానికి అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు మీరు పెట్టుకోండి. అంతేకాని బిషప్ రెవరెండ్ అనే గొప్పతనాలను బట్టి వాళ్ళు గొప్పోళ్ళని ప్రముఖులని మీరు భ్రమపడ్డారు గనక, అవి మనుషుల ద్వారా వచ్చినటువంటి బిరుదులు దేవుడి ద్వారా ఎప్పటికి రావు. ప్రభువు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నీకు ఇచ్చే బిరుదు వేరై ఉంటుంది. ఇక్కడ పెట్టుకునేటువంటి రైట్ రెవరెండ్, లెఫ్ట్ రెవరెండ్, బిషప్ లేకపోతే ఇంకేమైనా నువ్వు డిగ్రీలు పెట్టుకుని ముందు అవి వెనకతలు పెట్టుకుంటే వాటి వల్ల నీకేమి ప్రభువు ఘనత ఇవ్వడు. అలాంటి వారు ప్రముఖులని మీరు ఎంచుకోవద్దు. అలాంటి మూర్ఖులకు దూరంగా ఉండమని కూడా మీకు చెప్తున్నారు. ఎందుకంటే అధిక విద్యాభ్యాసం మనుషులకు ఆయాసం చేస్తుందంట. ఇలాంటివి తెచ్చుకుని చాలామంది ఆయాసపడి ప్రభువు యొక్క ఆత్మను పోగొట్టుకునేవారు ఉంటారు. జ్ఞానమును ప్రకటిస్తారు తప్ప ఆత్మను ప్రకటించలేని బలహీనులు అవుతారు. దయచేసి అందరూ అని కాదు, కొందరు ఎక్కువ మంది ఈ శాతంలో ఉంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా అది లోపల మనల్ని ప్రవోక్ చేస్తూ ఉంటుంది వ్యక్తులకు, నేను ఫలానా అన్నట్టు. అయితే విషయం ఏంటంటే ఇలాంటి సందర్భంలో ప్రతిసారి మనిషి ఏం చేస్తాడంటే దేవుని యొక్క చిత్తము నాలో జరగాలి అనేటువంటి కోరికలో పరలోకమందు దేవుని లక్ష్యం సంతోషపరచటం అనే లక్ష్యంగా వచ్చేటప్పుడు ఈ జంక్షన్ దగ్గరికి వచ్చి ఒక పాయింట్ దగ్గర ఆగుతాడు. ఏమవుద్దో తెలుసా, ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనంలో జరిగిన ఒక చెప్పిన ఒక హెచ్చరికను మనం తీసుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము క్షమించండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంకి రండి. 2 పీటర్ 2:13 హెబ్రీ పత్రిక తర్వాత చెప్తాను. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఒకనాటి సుఖానుభవమును సంతోషమును ఎంచుకొందురు, వారు కళంకములను నిందాస్పదములను అయి తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపాములు పుచ్చుకొనుచు తమ భోగములు ఎందు సుఖించుదురు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకునేటువంటి వ్యక్తులు ఇక్కడ తయారవుతారంట. ఆలోచిస్తున్నారా మీరు, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకునేటువంటి వ్యక్తి దేవుడిని సంతోషపరచడానికి వ్యతిరేకి. దేవుని సంతోషపరిచేటువంటి వ్యక్తి ఒకనాటి సుఖాన్ని సంతోషమని ఎంచుకొనని వ్యక్తి. మీలో ఎప్పుడైనా వెనక్కి తిరిగి ఒక్కసారి పరీక్షించుకునేటువంటి లక్షణం మీలో ఉందేమో ఈరోజు పరీక్షించుకుందాం. ఈ సత్య శోధనను మనం తీసుకోకపోతే చాలాసార్లు క్రీస్తుని సంతోషపరచని వారంగానే మనం తయారవుతూ ఉంటాం. అంటే నిన్ను నువ్వు సంతోషపరచుకోవటానికి కానీ నీ సంతోషాల మధ్యలో నువ్వు తృప్తి పొందుకునేటువంటి మనుషులను సంతోషపరిచేటువంటి వ్యక్తులతో కానీ నీ జీవితము వృధా అయిపోతుంది, చాలా కాలం వేస్ట్ అయిపోద్ది. అయితే ఒకటి ఏంటంటే, దేవుని యొక్క గొప్ప కృప కలిగిన మారు మనసు నువ్వు చనిపోయి ముందు రోజు కూడా ఇస్తాడు. రేపు చచ్చిపోతానికి రాత్రి వచ్చేస్తుంది, ఇంకా ఆ రోజు నుంచి నువ్వు మరణ గడియ సమీపించి నిన్ను ప్రభు పిలిపొచ్చి దా అని పిలిచి చేతులతో పట్టుకునేంత వరకు నీ హృదయము నీ కళ్ళు నీళ్లతో నిండిపోయే ఉంటుంది. నీకు అన్నం పానం మనుషులు మంచి చెడు ఏమి ఉండదు, నీకు ఆ కోమాలో ఉండి ఏడుస్తూనే ఉంటావు. ఎందుకంత దుఃఖం ఇస్తాడో తెలుసా దేవుని ఆత్మ? బ్రతికిన దినాలలో నిన్ను బాగా ప్రేమించి అన్నీ నీకు ఇచ్చినా నువ్వు ఆయన వైపు తిరగలేదనే దుఃఖానికి ఆఖరి నిమిషంలో నీకు ఆ పశ్చాత్తాప మనసును కలిగిస్తాడు దేవుడు. అదే బ్రతికుండగా ఆయన మాట విని నువ్వు పశ్చాత్తాపాన్ని తెచ్చుకుంటే నీకు జీవితం ఉండవు. నువ్వు మరణ పడక మీదకి వచ్చిన తర్వాత పశ్చాత్తాపడటం వల్ల నీకు జీవితం కోల్పోతావు. అది డిఫరెన్స్. లక్ష్యముతో జీవితము అని అంటే నా జీవితాన్ని దేవునికి పణంగా పెట్టి జీవించటం, లక్ష్యము లేని జీవితం ఏంటంటే జీవితం ఎలాగైనా జీవించి దేవుడే అని చెప్పడం. క్రైస్తవులు రెండు రకాలు కదా, క్రీస్తు కొరకు బ్రతికేవాళ్ళు, క్రీస్తు నుంచి వచ్చే వాటి కోసం బ్రతికేవాళ్ళు. మనం నువ్వు ఏ రకమైన తెలుసుకో. ఏంటి ఒకనాటి సుఖమని సంతోషమని ఎంచుకునేటువంటి అనుభవం మీరు వస్తే, మీలో చాలామంది ఐగుప్తీయుల నుంచి బయటకు వచ్చినటువంటి ప్రజల యొక్క జీవితాలే మనకి అర్థమవుతూ ఉంటాయి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము Numbers 11 సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజలు మన పితరులుగా మన ముందు కనపడతా ఉంటారు. ఆ పరిస్థితుల్లో మనుషులు ఈ లక్షణాలని తెచ్చుకుంటూ ఉంటారు. 11వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం దగ్గరకు వస్తే ఆయన మాట వినండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఒక విధంగా చెప్పాలంటే జనులు దేవుని మీదకు విపరీతమైనటువంటి ఆయాసమును గూర్చి సణుగినటువంటి 3వ పరీక్ష అని చెప్పచ్చు. ఇక్కడ ఈ 3వ పరీక్షలో ఏముంటుందంటే, తబెర దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడతారు, వారి మధ్య నుండి మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకము వచ్చుచున్నవి, ఇప్పుడు మా ప్రాణం సమస్యలేదు. అసలు వీళ్ళకి ఈ మన్నా వాళ్ళ ముందు చాలా ఏమీ కనపట్ల, అది ఇంకొక రకంగా కనపడుతుంది. వాళ్ళకి ఆహారంలా కనపట్ల, బోళంలా కనపడుతుందంట. అంటే తిని తిని వేప పువ్వు చేదు తీపిగా అవుద్దంట, వేప చిగురు తింటే చేదు తీపి అయిపోద్దంట. కానీ వీళ్ళకి అది ఎలా కనపడుతుందంటే బోళం అంటే ఏంటంటే అగరువలే, అంటే అది చేదైనది బోళం అని మనం చదువుతాం కదా యేసుప్రభు వారికి చిరకను ముంచినప్పుడు అది చేదు చిరక అంట, బోళం చేదుగా ఉంటుంది. వీళ్ళకి చేదుగా ఉంది, ఎందుకు లోపల టేస్ట్లు వేరుగా ఉన్నాయి. ఐగుప్తులో దాస్యం గుర్తులే, ఐగుప్తులో నలుగుడు గుర్తులే, ఐగుప్తులో వారికి కాపురాలు చేసే ఓపిక తీరిక లేని సమయము నిడివి లేనటువంటి పరిస్థితి గుర్తులేదు, ఐగుప్తులో వాళ్ళకి సుఖం లేదన్న సంగతి గుర్తులేదు, ఐగుప్తులో కన్నీరు కళ్ళంలోనే కారుతుందన్న విషయం గుర్తులేదు, ఐగుప్తులో కాలంలో నుంచి రక్తం కారుతున్న ద్రాక్ష తోటలు ద్రాక్ష తోట ఆ యొక్క బురుజులలో తొక్కుకోవడం తప్పలేదనే విషయం వాళ్ళకి తెలియలా. అన్నీ మర్చిపోయి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసా? అక్కడ నుంచి వచ్చినటువంటి ఇంతకీ వీళ్ళకి ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం వచ్చినాయి తెలుసా? ఇవాళ జీతం అండి. పనులు ఈజిప్టు దగ్గరలో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరికైనా సరే లేబర్ వర్క్ చేసేటప్పుడు, అంటే కష్టమైనటువంటి భూ సంబంధమైన పొలం సంబంధమైనటువంటి పనులు చేసేటప్పుడు ఆ రాజు లేక ఆ పరిపాలకుడైనటువంటి ఆ స్థల యజమాని తీసుకుని పోగా ఉన్న పరిగ వారు ఎరుకుని, అంటే బెస్ట్ వాళ్ళు తీసుకుపోతారు, లీస్ట్ వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇది ఇది ఐగుప్తీల ఆచారం కాదు, ఇది యూదుల ఆచారం. కానీ ఐగుప్తులో వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ దయను సంపాదించుకుని ఆఖరిలో కింద పడిపోయిన వాటిని వాళ్ళు పశువులకో పక్షులకో వదిలేస్తే మనుషులు తెచ్చుకుంటారు. ఐగుప్తు పద్ధతి అది. ఇలాంటి సందర్భంలో వాళ్ళు రాలిపోయిన పంట తినరు, అవి వీళ్ళు ఏరుకుంటారు. భూమిలో నుంచి తీసిన నాణ్యమైనటువంటి వాటిని వాళ్ళు పోగా మిగిలిన వాటిని వదిలి వాళ్ళ జీతం కింద వదులుతారు. మిగిలిన వాటిని అంటే నాణ్యము కాని 2వ పంటను వదిలేస్తారు. ఆ 2వ పంటని వీళ్ళు తెచ్చుకుని తింటారు. దానిలో వాళ్ళు తీసుకున్న వాటిలో కూలి పని వాడికి ఇచ్చేటువంటి ఆహారం ఏంటో తెలుసా? ఉల్లిపాయలు, అదే తెల్లగడ్డలు, అవి ఇస్తారు. ఇవి మీరు కష్టపడిన దానికి ఇవే ఆహారము అంటే అలాగే జీతం లేదు. దాసులు కదా, దాసులకు జీతం ఎందుకు ఇస్తారు? స్థలం ఇచ్చాము, మీకు నీళ్ళు ఇచ్చాము, మీరు మా దగ్గర పొలంలో పనిచేస్తున్నారు, మీ దగ్గర కొన్ని పశువులు పెట్టాము, వాటికి సంబంధించిన వచ్చిబడి మీరు తినండి, మేము మీకు ఇచ్చింది ఏదైతే ఆ లాస్ట్లో పడేసిందో అది మీరు ఏరుకోండి, దట్స్ ఆల్. అంతకుమించి దాసులకు వాళ్ళు చూడాల్సిన పద్ధతి ఏమీ లేదు. అలాగే చచ్చిపోయినా ప్రాబ్లం లేదు, వాళ్ళ చేతి పని మాత్రం నిర్దాక్షిణ్యంగా చేయించుకున్నటువంటి ఈ యూదులైనటువంటి ఐగుప్తులో ఉన్న ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మిశ్రిత జన్మ మాంసాపేక్ష కలిగించినప్పుడు వీళ్ళకి ఆ పాతం గుర్తొచ్చినాయి. అంటే ఆ మంచింగ్స్, ఆ ఈటింగ్స్, ఆ ఈటబుల్స్ అన్నీ గుర్తొచ్చి విపరీతంగా దేవుని సన్నిధిలో ఏడ్చి సొణిగి దుఃఖపడి మరి ఆయాసపడ్డారు అనే విషయం బైబిల్ చెప్తుంది. వీళ్ళు ఒకనాటి ఆ బైబిల్ చెప్తున్నట్టు ఒకనాటి సుఖాల వైపు వాళ్ళు సంతోషిస్తున్నారు, శ్రమను మర్చిపోయారు, వాటి వైపు ఆలోచిస్తున్నారు. ఇక్కడ నీవు దీన్ని ఎర్ర లైఫ్కి అప్లై చేసుకోవాలి, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను ఒక మాట చెప్తాను, తల్లిదండ్రులైన వారు మీరు ఈ విషయాలని మీరు ఎరుకైనదే, మీరు అనుభవించిన వారే, కానీ ఒక విషయం గమనించండి, మీ పిల్లలు ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి అబ్బా అంటే మీరు రోజు భోజనం పెడతారు, అన్నం తింటున్నారు, ఆ పిల్లలకి ఇష్టమైనటువంటి కూర ఏదో వండారు, లేదా మీకు బాగా నచ్చిన కూర ఏదో వండారు, ఆ వండిన రోజు తిన్నారు, తింటున్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులతో అన్నమాట, తల్లితో అనే మాట ఒక మాట ఉంటుంది, ఏంటంటే అబ్బా ఎన్నాళ్ళు కడుపు నిండా తిన్నానో అని కొడుకు కూతురు అంటే తల్లి ఏమంటారు చెప్పు, ఎరా ఎన్నాళ్ళు నువ్వేం గడ్డి తిన్నావురా, ఇన్ని రోజులు ఉండింది నేను కాదా, ఇదే విషయం నువ్వు ఎన్నిసార్లు తినలేదురా, ఎన్నాళ్ళు నేను పస్తులు పెట్టి ఈరోజు నీకు తిండి పెట్టానని చెప్పి తల్లి కోపం వస్తారు రాదా, కోప్పడతారా లేదా? ఎన్నాళ్ళకి నాన్న మంచి గిఫ్ట్ తెచ్చాడు అన్నాడు అనుకో, మరి ఇన్నాళ్ళు నేను పోషిస్తున్న తండ్రి కష్టార్జితాన్ని మర్చిపోయి ఎన్నాళ్ళకి అని అంటే ఆయన కోపం రాదా తండ్రికి? ఆలోచించండి. ఇదే విషయాన్ని మీకు పాఠం చెప్పినటువంటి బోధకులు చాలా చక్కగా ఒక పాఠాన్ని వివరించాడు అనుకోండి, టీచర్ గారు ఎన్నాళ్ళకి మాకు అర్థమయ్యేలాగా పాఠం చెప్పావనండి, డస్టర్ ఇసిరిపోయాడు, మొహం మీద కొట్టాడు, ఎందుకు? ఎన్నాళ్ళు నీకు పాఠం చెప్పింది నేనేరా, నీకు మార్కులు వచ్చింది నేనే, నేనేసాను, నీ పేపర్లు కరెక్ట్ చేసింది నీకు, ఇన్నాళ్ళకు ఒకటి అర్థమైందంటే ఎన్నాళ్ళు ఏమవ్వలేదని అర్థం కదా. ఇదే కదా మన అభిప్రాయము వేరే, కానీ పదము వేరే, కానీ ఇక్కడ అభిప్రాయము పదము కూడా వేరే. అందుకే అక్కడ వాళ్ళు ఆయాసమును గుర్చి దుఃఖపడుతూ అన్నారు, లోపల బయట రెండు ఒకటే ఇంటెన్షన్. ఇప్పుడు న్యూ టెస్టమెంట్ లైఫ్లో ఇప్పుడు పేతురు చెప్పినటువంటి విషయాన్ని మీరు చూసినప్పుడు రెండవ పేతురు పత్రికలో 2:13 ఒకనాటి సుఖాల వైపు సంతోషం అనుకునేటువంటి ప్రజలు ఇలాంటి ప్రజలు అన్నమాట. అంటే ఇప్పుడు అనుభవిస్తున్న రక్షణ యొక్క అనుభవం కంటే వాళ్ళకి ఇంతకు మునుపు ఉన్నటువంటి విషయాల మీద వాళ్ళకి ఎప్పుడో మనసు వస్తూ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, దయచేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవటానికి నేను వాడే ప్రతి ఉపమానము, ప్రతి ఉదాహరణ నీవు దీన్ని ఈజీగా తీసుకుంటే నీ మనస్సు లోపల ఆలోచన కేంద్రము చచ్చుబడిపోద్ది, ఇంకా నీ బ్రెయిన్కి వర్క్ ఉండదు, నువ్వు మొద్దుబారిపోతావు. ఆ మొద్దుబారిపోయినటువంటి వ్యక్తి బుద్ధిహీనుడు అవుతాడు, బుద్ధి మాంద్యం వచ్చేస్తుంది, అప్పుడు యుగ సంబంధమైన గుడ్డి తేవత నీ కళ్ళు మూసేస్తుంది. ఇంకా తర్వాత నీకు దైవత్వపు సంగతులు ఏంటి, ఆత్మీయ సంగతులు ఏంటి, లోకపు సంగతులు ఏంటి అంటే వివేచించబడవు. ఇక నువ్వేదో పోతా ఉంటావు అంతే, భక్తి అనే ముసుగులో వెళ్తూ ఉంటావు, ఇక ఎంతసేపు ఇలాంటి కార్యక్రమాల్లో ఉంటావు తప్ప జీవములోనికి, దేవుని యొక్క జీవము నీ లోపలికి రాకుండా నువ్వే అడ్డు పెట్టుకుంటావు. అది క్రమం. ఏంటి పరలోకమందు చిత్తము? ఇక్కడ నీ హృదయంలో ఏమొస్తుందో తెలుసా? భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారండి. ఎంత గొడవ అయిందనంటే ఏదో పర్సనల్ ఇష్యూస్కి సంబంధించి ఇంటి దగ్గర విషయాల గురించి ఏదో వచ్చింది, మాట అనుకున్నారు, అది పెద్దదైపోయింది, బుద్ధిహీనరాలు ఇల్లు పెరుక్కుంటుంది కదా, రెచ్చగొడదు కదా, రెచ్చగొట్టి వదిలేస్తే మనడో మాట రాడు, ఆ మాటకి పీక్కోవడం మొదలెట్టింది. ఇక ఇద్దరు బాగా పెంచిపోయారు. ఈ వ్యక్తికి నిద్ర పట్టట్లేదు. అప్పుడు ఏమనిపించింది తెలుసా? ఒకసారి వెళ్ళి కొంచెం వేసుకుని వద్దాం అనిపించింది, కొంచెం వేసుకుని వద్దాం అనిపించింది. ఏంటి వేసుకోవడానికి? ఇంతకు మునుపు ఈ అమ్మాయి రాక జీవితంలోకి రాకమునుపు అలవాటు, ప్రభువులో రక్షణ పొందక మునుపు స్నేహితుల మధ్య తనకు ఒక అలవాటు, ఇప్పుడేమైంది మళ్ళీ ఈ గొడవ వచ్చిన వెంటనే పాత అనుభవం గుర్తొచ్చింది, దీంతో బాధపడి తలంతా వాళ్ళ వాచిపోయింది, నలిగిపోతుంది, ఉప్పు వచ్చేస్తుంది, దీని గొడవ తగ్గిపోవాలి అంటే నేను బయటకు పోయి 1 ounce or 2 ounces తాగేసి ఆ ఆల్కహాలు లేక సారా లేక బ్రాందీ లేక విస్కీ ఆ మందు ఏదో తాగి అప్పుడు వచ్చి హాయిగా కాస్త ప్రశాంతంగా నిద్రపోదాం, ఆ మత్తులో కాస్త ఆనందిద్దాం అనుకుంటాడు. ఒకనాటి సుఖానుభవము ఆత్మలో వచ్చిన తర్వాత, ఆత్మ జీవమును పొందుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి. ఇంకొక సందర్భం, ఆఫీసులో తిట్టేశారు బాసు, లేకపోతే పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, చిన్న పొరపాటు ఏదో జరిగింది, నువ్వు దొరికిపోతావు, నీకు పనిష్మెంట్ వస్తుంది, దానివల్ల ప్రజల మధ్య అవమానం, నీ ఆఫీస్లో నువ్వు తలదించుకుంటావు, లేక నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మధ్య నువ్వు వ్యతిరేకించబడతావు, అందరూ నీ గురించి మాట్లాడతారు, అవసరమైతే పేపర్లో వచ్చేస్తుందేమో. వెంటనే నీకేమనిపిస్తుంది తెలుసా? ఈ టెన్షన్ రిలీఫ్ అవ్వాలంటే స్మోక్ చేయాలనిపిస్తుంది. ఒకనాటి అలవాటు, ఒకనాటి అలవాటు. ఆ స్మోక్ చేస్తే నేను రిలీఫ్ అయిపోతాను, నాకు ఈ టెన్షన్ ఫ్రీ అవుతాను, ఈ రకమైనటువంటి ఒత్తిడి నేను అందుకోలేకుండా కాబట్టి ఫ్రీ అయిపోతాను. ఒకనాటి సుఖానుభవాన్ని సంతోషమని ఎంచుకోవటం. సమస్య పెద్దదైపోయింది, తీవ్రత అయిపోయింది. అపహాసకులు కూర్చుండుకో చోట కూర్చోవద్దరే వాక్యం గుర్తొచ్చేసింది మనిషికి. ఒకటో కీర్తన బీచ్కి వెళ్ళిపోతాడు, ఆ గొట్టమట ఇసుకమట కూర్చుని ఆ నాలో నెమ్మది లేదురా అని పొంగిపోతున్న సముద్రం కేసు చూసుకుంటూ నెమ్మది పొందుతాడు. ఒకనాటి సుఖానుభవము బీచ్లో గడిపే కాలము ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి మోకాళ్ళు ఇవ్వాల్సిన కాలంలో నుంచి ఒకనాటి సుఖానుభవానికి వెళ్ళి ఆ బీచ్లోనో ఆ కొండల మీదో ఆ తుప్పల్లోనో ఇంకెక్కడో ప్రజలుండేటువంటి లేక జన ఆవాసాలు లేని ఒంటరి ప్రదేశంలోనో వెళ్ళి సేదతీరుతాడు, విశ్రాంతి పొందుతాడు. దానికి ప్రార్థన ఉండదు, దానికి దేవుని యొక్క ఆలోచన ఉండదు, ఆ పని చేస్తున్నంతసేపు ఎందుకు చేస్తున్నానని లక్ష్యం ఉండదు, సమయానికి కావలసినటువంటి పరిపాలన కూడా ఉండదు. ఎంత టైం అయినా 11 గంటల 2 అయినా అక్కడే కూర్చుని ఆ చీకట్లోనే ఆ ఏదేదో ఆలోచిస్తాడు. చీకటి దేనికి నిలయం? దేవుని యొక్క దేవునితో పోరాడే అంధకార శక్తులు నివసించేటువంటి ప్రదేశానికి నిలయం. అలాంటి ప్రదేశంలో నిశీధిలోకి చూసుకుంటూ అలా ఆలోచిస్తూ గడిపేవాడిని ఏమనాలి? ఒకనాటి సుఖం. ఇంతకీ ఆ మనిషిని అడిగామనుకోండి, నాకు ఇక్కడే ప్రశాంతంగా ఉంది, నన్ను వదిలేయండి అంటాడు. అంటే ప్రశాంతత అనేది సుఖం అతనికి. ఒకనాటి సుఖానుభవాన్ని ఈరోజు ప్రేమించడం. ప్రార్థన చేసుకుంటున్నాం, చాలా అలవాట్లు మారిపోయినాయి, చాలా విషయాలలో నిరీక్షించగలిగాం, చాలా విషయాల్లో వాటిని మానేశాం, కానీ ఇప్పుడు ఒక్కసారిగా గుర్తొచ్చింది అది చెయ్యాలి అని, అది చూడాలి అని. వెంటనే ఎవరికీ సంబంధం లేకుండా, ఈ ఇంట్లో ప్రశాంతత లేదు, చుట్టాలు వచ్చేసారు, గొడవలు అయిపోతున్నాయి, ఈ హడావుడైపోతుంది, సర్లే అని చెప్పి ఈ ఊర్లో అయితే అందరికీ తెలిసిపోద్దని బుర్రకి చెప్ప పెట్టుకుని, అదే హెల్మెట్ పెట్టుకుని, ఆ చెప్పతో ఎవరికి కనపడకుండా పక్కూర్లోకి వెళ్ళిపోయి సినిమా హాల్లో దూరడం. ఎందుకు? ఒకనాడు నేను ఆనందించినటువంటి అనుభవం ఇప్పుడు నాకు లేదు, ఆ రోజు సుఖంగా నేను సంతోషంగా ప్రతి రిలీజ్ రోజు చూసినటువంటి ఆ థ్రిల్ ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆదివారం అయితే నాకు సినిమా, ఇప్పుడు ఆదివారం అయితే మా ఆవిడతో పోరు, చచ్చి 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 అంటది. ఈ సాగు ఎవడు పడతాడు? ఎలాగో గొడవ వచ్చింది, ఏ జంప్! ఒకనాటి సుఖానుభవానికి పరుగులెత్తడం. ఇప్పుడు ఇంకొంచెం సుఖాన్ని, ఒకనాడు డివిడీలు తెచ్చుకుని సీడీలు తెచ్చుకుని ప్లేయర్లో వేసుకుని చూసాం, ఇప్పుడు ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకుని ఆ హాట్స్టారు, డిస్నీ స్టారు, ఏంటవి, అమెజాన్ ప్రైము, నెట్ఫ్లిక్స్, ఇవన్నీ తెచ్చుకుని మనం వాటిలో సంతోషించడానికి ప్రయత్నం. ఎంత వద్దన్నా ఒకనాటి సుఖానుభవానికి మళ్ళీ పద 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 అంటది. ఓటీటీ ఇప్పుడు మనల్ దగ్గరగా తీసుకొచ్చేస్తా ఉంది. నువ్వు వెళ్ళక్కర్లా, నీ దగ్గరకు వచ్చేస్తా. నువ్వు ఒక జస్ట్ 200 300 కాదనుకో, ఈ నెలంతా నేను సంతోషపడతా. రోజుకు సినిమా చూడు, ఏముంది, రాత్రి నువ్వు పడుకునేటప్పుడు 11 అవుతుంది, 2 గంటల వరకే కదా, ఒక 3 గంటల పాటు సినిమా చూసుకో, హాయిగా పడుకో, వీళ్ళందరూ పడుకుంటారు. నువ్వు ఒకనాటి సుఖానుభవం వైపు లోకంలోకి ఆకర్షించబడడం. ఒకనాడు స్నేహితులు ఉన్నారు, ఆ స్నేహితులతో పార్టీలు ఉన్నాయి, ఆ స్నేహితులతో విలాసాలు ఉన్నాయి, స్నేహితులతో ప్యాకెట్లు ఉన్నాయి, స్నేహితులతో షికారులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి స్నేహితులందరం కలిసి ఒక్కసారి ఎంజాయ్ చేద్దాం రా, లెటస్ గో. దేవుడు నీతి, పరిశుద్ధత, విశ్వాసము, లోకానికి మనం వేరై ఉండి లోకమును మనం అంటించుకోకుండా లోకంలో ఉండి లోక మాలిన్యతను తాకని ఈ పరిశుద్ధత ఏ అవసరం కాదు. ఇవన్నీ మనకు తెలుసు, మనం మళ్ళీ మళ్ళీ బోధించకనకు. నన్ను నా బుర్ర తినకు, అమ్మా నాన్న నన్ను పేక్కండి క్లాసులు, ఓ అమ్మాయి నాకు తెలుసు నేనేంటో, నా భక్తి ఏంటో నాకు తెలుసు, నాకు దేవుడికి మంచి రిలేషన్స్ ఉంది, నువ్వు నోరు మూసుకుని నీ భక్తి నువ్వు చేసుకోపో. ఎవడువి నువ్వు, ఎవరువి నువ్వు, ఏం చేస్తున్నావు? ఒకనాటి సుఖాను వైపు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? మనసు ఎందుకు ఉల్లాసాల వైపు తిరగాల్సి వస్తుంది? ఎక్కడికో వెళ్ళి ఏదో దొంగతనంగా తినాలని ఎందుకు వస్తుంది? తాగాలని ఎందుకు వస్తుంది? ఎందుకు వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది? వారితో కొద్ది సమయం ఒంటరిగా గడపాలని ఎందుకు అనిపిస్తుంది? ఆ వ్యభిచారపు కోపం వైపు ఎందుకు లాగాల్సి వస్తుంది? నీ కనుదృష్టి కాని ఆ చెయ్యకూడని విషయాలలో నువ్వు వాటిని తప్పు తిరగద్దు చూడొద్దు అని చెప్పిన పనులు మళ్ళీ చూడాలి చెయ్యాలి అని నీకెందుకు అనిపిస్తుంది? ఎందుకు కోరిక కలుగుతుంది? ద ఓన్లీ వన్ రీజన్ ఈజ్ నీ మనసు లోపల దేవుని యొక్క చిత్తము నా జీవితంలో జరుగునుగా కానీ చెప్పటానికి ఇంకా నీ మైండ్ రెడీగా లేదు. ఇది మీరు మామూలుగా మాట్లాడుకున్న వాస్తవాన్ని మీరు ఒప్పుకోవాల్సిందే. ఒకరోజు పరిశుద్ధాత్మను పొందుకుని రక్షణ బాప్తిజం పొందుకోవటానికి నువ్వు సిద్ధపడి వచ్చినటువంటి రోజు ఉన్న తీవ్రత ఈరోజు నీకుందా? ఈరోజు నీకు ఎందుకు లేదో తెలుసా? ఒకనాటి సుఖానుభవాన్ని ఇంకా నీ శరీరం ప్రేమిస్తుంది. క్రీస్తు కొరకు ప్రత్యేకించబడలా? ప్రత్యేకించబడలే. నేను ఒక ఆయన అంటున్నాడు, ఇంతకు ముప్పై రోజులే చాలా బాగున్నాయి బ్రదర్ అన్నాడు. ఏడు కరోనాకు ముందా అని అడిగాను నేను. అవును బ్రదర్ అండి. ఏంటి సంగతి అని అంటే, ఏమున్ సార్ కొంచెం అలా 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 ఉండేది, ఇప్పుడు అంత హెక్టిక్ అయిపోయిందండి. హెక్టిక్ అంటే టైట్ అయిపోయాడు ఇప్పుడు. ఎందుకు? అవును, నేనైతే హెక్టిక్గానే ఉన్నాను. నా స్కెడ్యూల్ అంతా టైట్గానే ఉంది. నేను ఇలాగే ప్లాన్ చేసుకున్నాను. ఎందుకనంటే నా మనస్సుని గనక నేను విడుదల చేస్తే, నా శరీరానికి నేను విశ్రాంతిని ప్రకటిస్తే, నా ఆత్మీయ జీవితానికి నేను హద్దులు పెట్టుకోకపోతే, నేను కఠినమైన కొన్ని నిర్ణయాలను తీసుకోకపోతే వెచ్చని విడతానికి అలవాటు పడతాను. ఐగుప్తు ప్రజలు వెనక్కి వెళ్ళి గర్తిన వాటిని ఆకర్షించబడుతున్నట్లు, కోరిక కలిగి దేవుని శోధించినట్లు నేను శోధిస్తా. నాకు అది ఇవ్వు, నాకు అది తీసుకురా, నాకు అది పెట్టు, నన్ను అక్కడ తీసుకెళ్ళు, నన్ను అక్కడ చేయి. ఒకప్పుడు పరిచర్య అనేది భారం అనుకున్నాను. ఇప్పుడు పరిచర్య అనేది భారం కాదు, ప్రార్థన భారంగా మారిపోయింది. ఇప్పుడు ఆ పరిచర్య ప్రేమగా మారిపోయింది. ఇప్పుడు ప్రజలందరినీ సిద్ధపరచుకోవాలి, ప్రభు రాకడకు సిద్ధపరచాలని నా హృదయాన్ని, నా శరీరాన్ని, నా ఆలోచనలను, నా మనస్సును కఠినపరుచుకొని కంట్రోల్ చేసుకోండి. ఇది చాలా కష్టంగా ఉంది. నిజమే బ్రదరు, కష్టంగానే ఉందనంటే కాదు బ్రదరు అంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఏం కావాలి? సుఖం కావాలి. ఎలా సుఖం కావాలి? నాలుగు గొంపలు తిరిగి నాలుగు కలెక్షన్లు ఎత్తుకొచ్చి నాకు కావాల్సింది నేను తినేసి, ఎవడింటి పడితే ఆడింట్లో పడి మేసేసి, అవసరమైన దానికి ప్రార్థనలు అడ్డుపెట్టి, నేను నాలుగు బెదిరించో, నాలుగు భయపెట్టో, నాలుగు ఇంకా మాటలు చెప్పో, నా బతుకుని సరిచేసుకోవాల్సిన నేను దేవుని చిత్తమును కనుక్కుంటున్నానా, దేవుని చిత్తానుసారం ప్రవర్తిస్తున్నానా లేదా అన్నది పరీక్షించుకోనా? యవనస్సులు, మీ కుటుంబాలలో అనేక విషయాలలో మీరు వెనక్కి తిరిగి మీరు చేసేటువంటి పనులను ఒకసారి పరీక్షించుకోండి. ఏ సందర్భాలలో మీరు ఇలాంటి లోకానుసారమైన మనసుల వైపు వెళ్ళిపోతున్నారో చూసుకోండి. ఒకనాటి సుఖాల వైపు సంతోషించే స్వభావం చాలా ప్రమాదకరమైన విషయం కదా. ఎందుకు ఈ రకమైన కోరిక కలిగి ఉంటుంది అనుకుంటున్నావో తెలుసా నీకు ఎప్పుడైనా? ద ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే, మనము వారు కళంకం, ఇక్కడ మాట చెప్పాడు చూసారా, వారు కళంకములను నిందాస్పదములను అయి తమ ప్రేమ మిందులలో మీతో కూడా అన్నపాములు పుచ్చుకొంచు తమ భోగములు ఎందు సుఖించుదరు. వీళ్ళందరూ దేవుని పక్షమైనటువంటి హాని దొరుకుద్ది వాళ్ళకి. అయినప్పటికీ కూడా వాళ్ళు స్వభావ సిద్ధంగా పుట్టినటువంటి మృగముల లాంటి వారుగా మారిపోతారు. మృగము బుద్ధి లేనిది, దానికి ఆత్మ లేదు, వారికి కావాల్సింది ప్రాణము మాత్రమే ఉంది. పశువుల యొక్క ప్రాణము, మనుషుల యొక్క ఆత్మలు యహోవశంలో ఉన్నాయి. పశువులకు ఓన్లీ ప్రాణం మాత్రమే ఉంది, వాటికి ప్రాణాధారము రక్తము మాత్రమే, అంతే తప్ప ఆత్మ లేదు. అందుకే వాటికి బుద్ధి లేదు. మహా అయితే వాటికి మనకున్నటువంటి మనుగడను బట్టి, మన అధికారాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, ఆహారాన్ని ఇవ్వడాన్ని బట్టి వాటికి కొన్ని లక్షణాలు నేర్పించవచ్చు. కుక్కరికి ట్రైనింగ్ ఇస్తే చేస్తుంది, చిలకకి ట్రైనింగ్ ఇస్తే మాట్లాడుతుంది, కొన్ని పశువులకు ట్రైనింగ్ ఇస్తే అవి మనం చెప్పినట్టు చేస్తాయి కదా. నిన్న ఇవాళ పేపర్లో మీరు చూస్తుంటారు, లేకపోతే రేపు పేపర్లో వస్తుంది. చాలా సింహాలను పెంచుకున్నాడు అతను చిన్నప్పటి నుంచి. చాలా ఒక గ్రామంలో చాలా చక్కగా పెంచుకున్నాడు. ఆయన చెప్పినట్లు వినేవి, చాలా కఠినంగా వాడి చేత ఆటలాడించేవాడు, అన్నీ చేసేవి. ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళాడు, రెండు ఆడసింహాలు అతన్ని చంపేశాయి, ఓనర్ని చంపేశాయి, యజమాన్ని చంపేశాయి. భార్య ఎదురుగా చూస్తూనే ఉంది, దగ్గరికి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు, చంపేసినాయి. ఇంకా నెక్స్ట్ మీకు వాటిని తీసుకెళ్ళి అడవులు వదిలేద్దాం అనుకుంటున్నాడంట, చంపేసి. నువ్వు పెంచి వాటికి బుద్ధి లేదు కదా, ఆలోచించే బుద్ధి లేదు కదా, మృగము లాంటి వాడు అవుతాడు కదా. ఈరోజు మనుషులు ఎందుకు చంపుకుంటున్నారు? నాలుగుతో ఎందుకు చంపుతున్నావు? చిన్న నాలుక చిచ్చు పట్టేస్తున్నావు. ఎందుకల్ల? నువ్వు మృగము అవుతుంటావు. అంటే ఒకనాటి సుఖానుభవము ఇప్పుడు నువ్వు దేవునిలో పొందలేకపోవటం వల్ల ఆ కసి ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటావు. మరి నూతన మనస్సుకు తగినట్లుగా, మారు మనస్సుకు తగినట్లుగా నీ క్రియలలో నుంచి జరిగినటువంటి ఆ రూపాంతరత ఏది? యేసు నమ్ముకున్నటువంటి వ్యక్తి ఈ సందర్భంలో క్రీస్తు యొక్క పిలుపుని, ప్రత్యక్షతను సంపాదించుకుంటున్న వ్యక్తిగా మారిన తర్వాత ఈ అనుభవాన్ని గెలుచుకుని దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఏంటి? తన శరీరాన్ని బాగా ప్రేమిస్తున్నటువంటి కోరిక పద ఒక్కసారికి ఏమవుదు పద అందనుకోండి, అది ఎలా ఉంటుందో మీరు పోలిక చెప్తే ఇంకెప్పుడు చేరుక, పోలిక తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తరువాత అతన్ని తీసుకెళ్లి మరణ పాతిపెట్టేశారు, దీనిలో భూమిలో పాతిపెట్టేశారు. పాతిపెట్టేసిన తర్వాత ఆ మనిషి పునరుద్ధాన జీవాన్ని పొందుకున్నాడు. పునరుద్ధానం అంటే క్రీస్తునందు మరణించి తిరిగి లేచుట రక్షణ అనుభవం కదా. బాప్తిజం ద్వారా పాతిపెట్టబడి క్రీస్తులోనికి మీరు తిరిగి లేచిపోయే పునరుద్ధాన శక్తి. ఇప్పుడు నీకేమనిపించిందంటే, ఒకసారి వెళ్ళి వెనక జీవితమే బెటరో అనిపించింది. వెనక జీవితం బెటర్ అంటే ఏం చేయాలి, నువ్వు వెళ్ళి వెనక శరీరం ఏ పనులు అయితే చేసిందో, వెనక శరీరం ఏ కోరికలను కలిగి ఉందో, వెనక శరీరం ఎలాంటి గుణలక్షణాలను కలిగి ఉందో వాటిని చూడటానికి ఇది ఏం చేస్తుంది, వెనక్కి వెళ్ళదు. అప్పుడు ఏం చేస్తాను నేనైతే, ఆ సమాధిని తవ్వుతాను, తీసేస్తాను, చెదపెట్టేస్తుంది కదా ఆ చెక్క అంతాను. బంగారంతో ఎవడో పెట్టి చేయడు కదా సమాధి పెట్టి ఎనపతో కూడా చెదపెట్టేస్తా. ఆ చెదలన్నీ తీసేసిన తర్వాత లోపల ఏముంటుంది చెప్పండి, కుళ్ళిపోయిన శరీరం, ఇంకా మాంసం, ఇంకా అది తింటున్న పురుగులు, ఇంకా ఆ కుళ్ళిపోయి కుళ్ళిపోనటువంటి ఎముకలు పుర్రే అవి అని ఉంటాయి. లేదు లేదు, ఇది నేనే, అది నేనే, అది నేను చేసిన పనులే, నాకే అని చెప్పి నేను వెళ్ళి దాన్ని కౌగిలించుకున్నాను అనుకోండి, ఇది పాత శరీర స్వభావాన్ని కౌగిలించుకున్నాను అనుకోండి, పాత శరీర కోరికను కౌగిలించుకున్నాను అనుకోండి, నన్ను ఏమంటారు మీరు, చచ్చినవాడా బతికినవాడా? బతికి చచ్చినవాడా, చచ్చి లేచినవాడా? మనం చేసే పనులు ఏంటి ఇప్పుడు, పాతదానికి వెళ్ళి దాన్ని మనం పట్టుకుంటాం, అది ప్రేమగా ఉంటుందా నీకు, నీకు నచ్చుద్ది, కానీ నీ చుట్టూ పరిస్థితి ఏంటి, కంపు గదుది, ఆ అసహ్యత, ఆ మలినత, ఆ రోగము, ఆ బలహీనత అదంతా నేను పట్టుకుంటే నీకు అసలు ఏమైనా అనిపించిందా? దీన్ని బైబిల్ ఏం చెప్పిందంటే కుక్క కక్కిన వాంతి కొరకు తిరిగినట్లు చెప్పింది. అంటే అలా వెనక్కి వెళ్ళి అది కక్కేసి తినేయటం. మీరు మంచిగా బిర్యానీ తినండరా, చక్కటి బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, ప్రాన్ రోస్టు, మంచి ఐస్ క్రీము, మంచిగా చక్కగా అక్కడ కూర్చుని ఒక మంచి స్వీటు చక్కగా తినేయండి. ఓ 10 నిమిషాల తర్వాత కక్కండి. నువ్వు తిన్నప్పుడు నీ కొంచెం ఆనందం, బయటకు వచ్చినప్పుడు ఎలాగొస్తుంది, కంపు, అది వదలదు టాక్సిన్గా, అంటే జిడ్డు జిడ్డు, ఆ వాంతుకి చుట్టుపక్కల కూడా కళ్ళు ఒళ్ళు దేవేసినటువంటి అసహ్యం అనిపించదా? కానీ కుక్కగా అనిపించదు బ్రదరా, బ్రదరు కుక్క అనిపించదు, మా ఇంట్లో కుక్క ఉంది, మేము చూస్తుంటాం అప్పుడప్పుడు, అస్సలు అనిపించదు, అది మా వైపు చూస్తూనే ఉంటుంది, కానీ అన్నం తిన్నంత హ్యాపీగా కాకపోయినా కొంచెం ఫేస్ ఒక రకంగా పెట్టి తినేద్దది, సింపుల్గా తినేస్తుంది కుక్క. అంటే ఆ రకమైనటువంటి మాటను బైబిల్ మనకి ఆ గద్దెంపు ఇచ్చినప్పుడు కుక్కలు దేవుని రాజ్యంలోకి వెళ్ళవనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. కుక్కలంటే ఈ ఆత్మలేని ఆత్మలేనటువంటి కుక్కల గురించి, మనిషి జంతువుల గురించి మాట్లాడలేదు, అక్కడ స్వభావము కలిగినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఆ కక్కింది తినటానికి నీకైతే మనసు ఉండదు, అది కడుక్కుని 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 పెనాలు డెటాలు వేసుకుని శుభ్రమైతే తప్ప ఆ కంపుకి నువ్వు ఫ్రీ అవ్వు. అదే నీ బట్టల మీద పడితే నీ పక్కన ఎవడు కూర్చోలేడు, నువ్వు కూడా కూర్చోలేవు, ఎందుకంటే లోపలికి వెళ్తే బయటకు వచ్చేది రూపం మారిపోయింది. ఇప్పుడు సమాధిలోకి వెళ్ళిపోయిన వ్యక్తిని వెళ్ళి నువ్వు కౌగిలించుకున్నావంటే, ఆ శరీరాన్ని, ఆ పేగుల్ని, ఆ చర్మాన్ని ముట్టుకున్నావంటే, దాని మీద వేసిన బట్టలు పట్టుకున్నావంటే, దానికి వదిలేసినటువంటి కొన్ని కోరికలు నువ్వు కౌగిలించుకున్నావంటే, స్వభావం సేమ్ టు సేమ్. ఆలోచించండి, జాక్ పూనన్ గారు ఈ విషయాన్ని ఇంకొంచెం గట్టిగా చెప్తాడు. ఆయన ఒక మాట చెప్పిన ఉపమానం నాకు ఇప్పటికీ నచ్చింది, నేను చాలా జాగ్రత్తగా దాని విషయం తీసుకుంటాను. ఏమంటాడంటే, ఒకప్పుడు నేను శరీరంతో చాలా పనులు చేశాము, మనం ప్రేమించాం, ప్రేమించటం అనేది లోకము, లోకాన్ని ప్రేమించాం, లోకంలో ఉన్న వారిని ప్రేమించాం, లోకంలో ఉన్న వాటిని ప్రేమించాం, వాటి ఎందు సుఖపడ్డాం, సంతోషించాం, అది నా మొదటి భార్య, దట్స్ మై ఫస్ట్ వైఫ్. నేను దాన్ని ప్రేమించినటువంటి నా భార్యగా నేను దానితో కాపురం చేస్తున్న కాలంలో నాకు ఇప్పుడు అనివార్య కారణాల వల్ల నా మనసు మారిపోయింది, బుద్ధి మారిపోయింది, దాని నుంచి నేను విడిగా ఉండాలని కోరుకుంటున్నాను. అదైతే ఎప్పుడు దాని స్వభావం అలాగే ఉంటారంటే నేను మారనని చెప్పింది, అందుకని నేను మారిపోయా, నేను విడుదల పొందాను, ఐఎమ్ డివోర్స్డ్, విడిపించేసుకున్నాను, విడిపోయాను. విడిపోయి నేను ప్రత్యేకంగా నేను నూతనమైన, పరిశుద్ధమైన, ప్రేమ కలిగిన, దైవ సంపూర్ణత కలిగినటువంటి, ఆ సమాధానపకరమైనటువంటి వ్యక్తితో నేను క్రీస్తునందు అతకబడిన సంబంధం కలిగి ఉన్నాను. ఓకే, ఐ మ్యారీడ్ ఎ న్యూ వన్. నేను ఒకదాన్ని విడిచిపెట్టేశాను, ఒక కొత్త దానిని నేను వివాహం చేసుకున్నాను, పాతది గతించాను, క్రీస్తునందు నూతనమైన, ఇప్పుడు కొత్త అయిపోయాను. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, సడన్గా ఒకరోజు నాకు ఆలోచన వచ్చేసింది, మా ఆవిడ ఎలాగుందో చూద్దామనిపించింది. ఏ ఆవిడ? కొత్త ఆవిడ కాదు, విడిచిన ఆవిడ. ఆ విడిచిన ఆవిడ ఏం చేసిందంటే, విడాకులు తీసుకున్నామని లోకానికి తెలిసిపోయి లోకపు విగ్రహాన్ని విడిచిపెట్టాను, లోకపు సుఖాన్ని విడిచిపెట్టాను, లోకపు ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాను, లోకపు ఘనతను విడిచిపెట్టాను, లోక మర్యాదను విడిచిపెట్టాను, లోక విగ్రహాన్ని విడిచిపెట్టాను, లోకపులో ఉన్నటువంటి అన్ని రకాల క్రియల నుంచి నేను దూరపడ్డాను, నేను క్రీస్తులో నూతన సృష్టిగా మలచబడ్డాను. ప్రపంచమంతా చూస్తుంటే నాకు మాత్రం ఏమనిపించిందంటే, ఒక్కసారి మా పాత ఆవిడ ఏం చేస్తుందో చూద్దాం అనిపించిందంట. అది వచ్చి ఏం చేస్తుందంటే, రెండు చేతులు చాచి ఉర్లుడ్రది అని చెప్తున్నాడు కదా, ఒక్కసారి రా అని పిలుస్తుంది, దా అని పిలుస్తుంది. ఇప్పుడు నా స్వంత భార్యకు నేను హక్కుదారుడనై ఉన్న వ్యక్తిని నేను వెళ్ళి నేను విడిచివచ్చినటువంటి దానిని నేను తాకితే, నేను క్రీస్తులో చేసేటువంటి దానిని ఏమంటారు చెప్పండి? ఆ పేరు నువ్వు పెట్టుకో, నువ్వు చేసే లక్షణాలు అవే. ఒకనాటి సుఖానుభవాన్ని సంతోషమని ఎంచుకోవటం అంటే ఇదే. ఎంత దుఃఖకరమైన పరిస్థితి. అలాంటి దాని దగ్గరికి వెళ్తే, దాన్ని ఆల్రెడీ బోల్డ్ మంది పెళ్లి చేసుకుని ఉంటారు, నువ్వు మళ్ళీ దాని దగ్గరికి వెళ్తున్నావు అంటే దాన్ని ఇంకేమనాలి? దాని వైపు నువ్వు చూస్తున్నావు అంటే, దాన్ని కోరుకుంటున్నావు అంటే, దాన్ని రుచి చూడాలనుకుంటున్నావు, వాసన చూడాలనుకుంటున్నావు, తాకి చూడాలనుకుంటున్నావు, అనుభవించాలనుకుంటున్నావు. ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను చేసినటువంటి పని విషయంలో మీకు అభ్యంతరంగా ఉంటే నా గురించి మీరే రకమైన చర్య తీసుకున్నా నేను సిద్ధపడతాను, కానీ నా గతం గురించి మీరు తెలుసుకుంటే మాత్రం మీరు నా ముందు నుంచోరు అన్నాడు. ఏం బాబు నీ గతం అంత గొప్పదా అని అంటే, బలహీనమైంది. ఆ రోజుల్లో నేను సుమారు 8 మందిని కత్తితో పొడి చేసిన వాడిని. ఏమీ కాకుండా ఇలా మాట్లాడుతూ ఉండే ముందు 4 పళ్ళు ఎరగొట్టేస్తాను. ఏం మాట్లాడు, నువ్వు మాట్లాడలో పళ్ళు ఊడిపోతాయి అంతే. అలాంటి రౌడీ కేసులు నా మీద ఉన్నాయి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత అసలు అది పూర్తిగా వదిలేశాను. ఇప్పుడు నా శరీరం అంతటి మీద యేసుక్రీస్తు రక్త మాంసాల యొక్క ముద్రలు ఉన్నాయి. నేను దాని జోలికి వెళ్ళట్లేదు. ఈరోజు నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు, నన్ను నువ్వు హింసిస్తున్నావు, నా మీద నువ్వు విపరీతమైన మాటలు మాట్లాడుతున్నావు, నా చర్యలను కవ్విస్తున్నావు. కానీ నాకు ఇప్పుడు లోపల ఒకటే అనిపిస్తుంది, పాత స్వభావపు ఆనందానికి వెళతావా, క్రీస్తులో నిలిచి ఉంటావా అని అడుగుతుంది. కాబట్టి మీరేమైనా చేయండి, నేనైతే పాత వైపు నేను తిరగాలనుకోవట్లేదు. మీరు ఏ చట్ట ప్రకారమైనా ఏ మర్యాద చొప్పున యాక్సెప్ట్ చేసినా ఐఎమ్ రెడీ అని చెప్పాను బ్రదర్ అన్నాడు ఆయన. చాలా సంతోషించాం ఆ పాస్టర్ గారితో, మేము చాలా ఆనందించాం. ఆ మీటింగ్ కొనసాగిపోతూ ఉంది. ఆ స్టేజ్ మీదకి అందరినీ పిలిచారు, పెద్దవాళ్ళందరినీ. మేము పెద్దవాళ్ళం కాదండి, మేము చిన్న లీడర్స్ అందుకని చిన్న కింద ఉన్నాం. ఆ పెద్దవాళ్ళందరూ బయట ఉన్నారు, మాట్లాడుతున్నారు. మేము ఆయనతోనే నేను ఎక్కువ సమయం గడుపుతుంది, ఎందుకంటే ఆయన చాలా విషయాల్లో ఆ పాత వాటికి క్రొత్త జీవితానికి ఆ ప్రత్యక్షతను చూపిస్తున్నాడు. అతను ఇంకా పాస్టర్ అవ్వలా, ఆ సంపూర్ణమైన జీవితం చూపిస్తూ అతను చేసే పని సేవకుని పనికన్నా మించిందిగా మారిపోయింది. నీకు పిలుపు రాకమునిపై నువ్వు అలాంటి అభ్యాసాత్మక పనులు చేయడానికి ట్రైనింగ్ తీసుకెళ్ళిపోతాడు దేవుడు నిన్ను. నిన్ను ప్రత్యేకించి నీ తల మీద ఇంకప్పటికే నూనె పోయారు, కానీ నువ్వు అప్పటికే ఆ స్థాయికి ఎదిగిపోతావు. ఆ స్థితిలో వాక్యాన్ని బోధించడం, సహవాసం కలిగి ఉండడం, ప్రార్థనా జీవితం కలిగి ఉండడం, నిరీక్షణ కలిగి ఉండడం, వాక్య విశ్లేషణ కలిగి ఉండడం, జీవితంను ప్రాధాన్యంగా దిద్దుకోవటం, సువార్త ప్రకటించుట, ఇత్యాది ఆత్మీయ క్రియలన్నీ జరిగిపోతుంటాయి మీతో. అలాంటి సేవకుడుగా నేను అతన్ని పట్టుకుని అతనితో మాట్లాడుకుంటూ కూర్చుంటున్న సమయంలో ఒక సేవకుడు బోధించినటువంటి మాటలకి సంఘంలో, అంటే ఆ ఓపెన్ మీటింగ్లో ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి అనుకుంటా కొంచెం అల్లరి చేశాడు, గొడవ చేశాడు. వెంటనే నా పక్కనున్న ఆ సహోదరుడు అన్నాడు, చూసారా అన్నయ్య, దేవుడు పనిచేస్తుంటే దయ్యం ఎంత జాగ్రత్తగా పనిచేస్తుందో అన్నాడు. అవును తమ్ముడు, మనం ప్రార్థన చేద్దాము, ఏది జరిగినా దేవుని చిత్తమే కదా అన్నాను. వీడు మాట్లాడుతా గొడవ పడతా స్టేజ్ ఎక్కేశాడు. ఎవరు, ఆ ఆర్ఎస్ఎస్ వ్యక్తి గొడవ స్టేజ్ ఎక్కాడు. స్టేజ్ ఎక్కి ఏమనుకుంటున్నావురా నిన్ను, ఇప్పుడు కనుక మేము మా కరసేవకులు పిలిచారంటే నిన్ను నరికి పోగులేసేస్తారు అని తిడుతున్నాడు. మైక్ అతను తీసేసుకుని మాట్లాడే వైక్లో వినపడుతుంది అందరికీ. తిడుతుంటే అతను ఏదో ఉపన్యాసంలో ఏదో విగ్రహం అన్నాడు, వీడికి అది ఎప్పుడు దొరుకుతుందో అని చూశాడు, ఎక్కేసి తిట్టేస్తున్నాడు. ఆ పాస్టర్ తీరు ఊరుకున్నాడు అనుకున్నారా, వెంటనే నాడు మైక్ ఇలాగ ఇవ్వరా అన్నాడు, తీసుకున్నాడు. నేను ఈ కోటు, ఈ పైన వేసుకున్న ఈ తెల్ల కోటు కనుక ఇప్పాననుకో, నీకంటే పెద్ద గొండాను రా అన్నాడు. స్టేజ్ మీదండి, ప్రజలందరూ వింటున్న ఆ ఆర్ఎస్ఎస్ఓడికి, ఈ తెల్ల కౌన్ వేసుకున్నటువంటి ఆ పెద్ద పాస్టర్కి నాకేం తేడా కనపడలే. అప్పుడు ఈ పక్కన కూర్చున్న సోదరుడు అంటాడు, అన్నయ్య ఎంత పని చేశాడు అన్నయ్య మన బ్రదరు, అసలు ఇలాంటి సమయంలో మళ్ళీ ఆ పాత కోళ్ళు ఎందుకన్నయ్య, అతనికి ఎందుకని అలా మాట్లాడిచాడు అని. నాయన నీకు వచ్చినంత మారు మనసు ఆ సోదరుడికి ఇంకా చేరలే. కలిసి జీతంలో మనలో చాలామంది ఉన్నాం. నా దగ్గరకు ఒక సహోదరి మా సంఘంకి వస్తూ ఉంటుంది. ఆవిడ అంటది, అయ్యా నా గురించి మాట్లాడాలంటే మీ కాలనీ గయ్యాలి ఎవరని అడగండి అని అడుగుతుంది. మీ కాలనీ గయ్యాలి, ఆవిడ పేరు, కాలనీ మొత్తానికి సరిపడినంత గయ్యాలంట. మీ కాలనీ గయ్యాలి ఎక్కడ ఉంటుంది అడిగితే మా వెళ్ళి చూపిస్తారండి అంది. ఒకసారి వెళ్ళి బండికి పార్కింగ్ వేరే చోట పెట్టి తప్పుదారి రోడ్డు తప్పుయ్యాను అక్కడ పెట్టి, ఏమడుగుతాం మరి ఆ కాలనీ గయ్యాలంటే బాగోదని చెప్పి. అది కాదండి, కొంచెం గొడవలు పడుతూ ఉంటుందంట ఆవిడ, ఈ మధ్య చేసి ప్రభుత్వం కొందని ఇటు గయ్యాలంటే అంది ఒక అమ్మాయి. అమ్మ ఆవిడ చెప్పింది కరెక్టే, మరి నేను వీట్నెస్ ఇచ్చినట్టు అయిపోదు కదా అంటే, రండండి నేను తీసుకెళ్తాను రండి అని చెప్పి తన్నకి తీసుకెళ్ళి ఇంట్లో చూపించింది. ఇది వీళ్ళే మా గయ్యాలంటే, అయ్యగారు వచ్చారా, రండి అని ఆహ్వానించింది. ఆవిడ చాలా సంతోషించాం. చాలా చిన్న గది, కూర్చోడానికి కూర్చో బయట వేసింది, అక్కడే కూర్చున్నాం. ఏంటమ్మా నీ గురించి ఇంత చెడ్డ సాక్ష్యం ఈ చుట్టుపక్కల అంటే, అయ్యగారు నేను మారానండి, నా పేరు మారడానికి ఇంకా టైం పడుతుందండి అంది. నిజమే కదా, మన క్రియలు ఎంత చెడ్డవైనా నీలో మార్పుతో పాటు నీ పేరును ప్రజలు మర్చిపోయేంత ఎంత కష్టపడాలి? అందుకే కొన్ని సంవత్సరాలు భక్తిగా జీవించిన ఒక్క తప్పు చేసేటప్పటికి మన తప్పు కొన్ని సంవత్సరాలు భక్తిని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈరోజు నువ్వు ప్రభువులోకి వచ్చావనే విషయం బైబిల్ పట్టుకోవడంతో సరిపోలే, వాక్యం చెప్తుంటే సరిపోట్లే, సంఘానికి వెళ్తున్నా సరిపోట్లే. నీ ఇంటి దగ్గర నువ్వు జీవించే జీవితంలో, నీ కుటుంబ పద్యంలో నువ్వు జీవించే జీవితంలో, నీ ఉద్యోగ వ్యాపార వ్యవహార శైలిలో నువ్వు జీవించిన జీవితాలలో, నీ హృదయంలో నీవు ఉన్నటువంటి ఒంటరితనపు జీవితంలో, చీకటి పడిన తర్వాత రాత్రులు నువ్వు జీవిస్తున్న నీ రహస్య జీవితంలో ఎంత తేటగా బయటపడుతుంది? నువ్వు మారావా? మార్పు లేదా? పాత సుఖానుభవాలు ఇప్పుడు కోరుకుంటున్నావా లేదా? పాత సంతోషాలు కొనుక్కుంటున్నావా లేదా? పాత కయ్యాలకు కాలు దూతున్నావా లేదా? పాత సెటైర్లకు పరుగులు పెడుతున్నావా లేదా? పాత డైలాగులకు పరుగులు పెడుతున్నావా లేదా? ఒకనాటి సుఖాన్ని కలిగించేటువంటి సంతోషపు పద్ధతులకు, ఆటలకు, పాటలకు పరుగులు పెడుతున్నావా లేదా జ్ఞాపకం చేసుకో. నేను ఇది నీకు ప్రమాదమైనటువంటి హెచ్చరిక కూడా చెప్పకుండా నేను ఈ వాక్యాన్ని ముగించలేను. ఈ మధ్య నడిచిన వారం నేను 2 రోజులు మేము ఊరెళ్ళాం కదా, సంఘంలో ఒక సహోదరుడికి కాలు ఒంట్లో బాగలేదు, కాలు బాగా నొప్పి పెడుతుందని చెప్పి చెప్పారు. కబురు పెట్టాను, ఏం జరిగింది నాన్న, ఏంటి సంగతి అంటే మలేరియా టైఫాయిడ్ వచ్చిందన్న, కాలు కూడా కొంచెం ఇబ్బంది పెడుతుందన్న అన్నాడు. ఏం జరిగిందిరా, ఏంటి సంగతి అని అడిగితే వాడు చెప్పిన విషయం ఏంటంటే కాలు నడుస్తుంటే కింద ఉన్నటువంటి లింబ్ మోకాల నుంచి కింద పాటు ఇలా సైడ్ వెళ్ళిపోతుంది, టక్కన ఇలా తిరిగిపోతుందన్న అన్నాడు. ఒక్క నిమిషం నేను చాలా ఆలోచించి, ఈ వయసులో 21 సంవత్సరం పిల్లోడికి ఈ రకమైన తీవ్రత చాలా కష్టం. దట్స్ అ స్పోర్ట్స్ ఇంజరీ, ఏసీఎల్ టీయర్ అంటారు. దానిలో శరీరంలో మోకాలను కరెక్ట్ పొజిషన్లో ఉంచడానికి 2 క్రాస్ బ్యాండ్స్ ఉంటాయి. ఆ రెండింటిలో ఒకటి తెగిపోతే రెండో, అంటే కాలు ఇటు నుంచి ఇటు తిరిగిపోకుండా నువ్వు మడత పెట్టినప్పుడు మళ్ళీ ఒరిజినల్ పొజిషన్లోకి రావడానికి, మెట్లు ఎక్కాల్సి వచ్చినప్పుడు నువ్వు కూడ తీసుకుని పైకెక్కి మళ్ళీ దింపడానికి కావాల్సినటువంటి ఆ ఫ్లెక్సిబిలిటీని ఇచ్చేటువంటి ఆ బ్యాండ్స్, అవి తిరిగిపోయి ఉంటారా, ఒకటి తిరిగిపోయి ఉంటుంది. అందువల్ల అది స్పోర్ట్స్ ఇంజురీ, బట్ సర్జరీ చేస్తారు. ఇట్స్ అరౌండ్ 1 లక్ష, 1.5 లక్షల వరకు అవుతుంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ఉందో లేదో కూడా తెలియదు, అది ఇంజురీ రికార్డ్ అవ్వాలి, ఏమైనా ఉన్నాయి అని చెప్పి మాట్లాడుకున్నాం. ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నేను నీతో చెప్పిన విషయాలు అతనికి చెప్పు, ఇంతకు మునుపు ఇవి అన్నాడు. మళ్ళీ మరుసటి రోజు పిలిపించాను, నాన్న నువ్వు అర్థం చేసుకో, నీతో మనం మాట్లాడుకునేటప్పుడు నీతో ఏం చెప్పాను, ఆ వ్యక్తికి దేవుని యొక్క ఆత్మ చెప్పే సంగతులు వినగలగడం దేవుడు ముందే నేర్పించాడు. ఆ స్పష్టత, నేను ప్రసంగం అంతా చేస్తున్నప్పుడు మనుషులందరూ ఒకలాగా ఆలోచిస్తే వాడు ఇంకోలాగా ఆలోచిస్తాడు. ఆ ఉదాహరణ కరెక్ట్ విషయం తీసుకుంటాడు, నేను ప్రశ్నలు వేస్తే కరెక్ట్ సమాధానం చెప్తాడు. ఆత్మ సంబంధమైన విషయాన్ని చూడటం అనేది వాడికి తెలిసిపోయింది, చిన్నపిల్లోడే, జస్ట్ 21 ఇయర్స్ బాయ్, అన్నీ తెలిసిపోయి అన్నీ గ్రహిస్తున్నాడు. తప్పేంటో తెలుస్తుంది, పాపం ఏంటో తెలుస్తుంది, మాట తీరేంటో తెలుస్తుంది, పద్ధతి ఏంటో తెలుస్తుంది, మార్చుకుంటున్నాడు, అన్నీ జరుగుతున్నాయి. అయితే సరదాలకు సంతోషాలకు వెళ్ళేటప్పుడు వాడితో చెప్పిన విషయం, నువ్వు లోకంలోకి వెళ్ళకు, లోకపు ఆట పాటలకు వెళ్ళకు, లోకపు సుఖ సంతోషాల వైపు వెళ్ళకు, లోకపు బలహీనతల వైపు వెళ్ళకు, లోకపు వ్యసనాల వైపు వెళ్ళకు. నీతో దేవుడు మాట్లాడుతున్న సంగతి గుర్తించు, దేవుని పిలుపును గుర్తించు, దేవుని పరిచర్య కొరకు నీ ఆసక్తిని పెంచుకో, దేవుని వాక్యములోనికి నువ్వు తీవ్రతను పెంచుకో, లోక సంబంధమైన విషయాల మీద నుంచి నువ్వు బయటికి రా, దేవుని కొరకు ఈ రకంగా బ్రతుకొని. ఎన్నో విషయాలు ఎన్నోసార్లు చెప్పాను, ఎవ్రీ సాటర్డే నైట్ వాడితో క్లాస్. అదే గుర్తుపెట్టుకో, నీతో మాట్లాడుతున్న సంగతి గుర్తుపెట్టుకో, ఇదేం జరుగుతుందో చూసుకో, మళ్ళీ వాటి వైపు వెళ్ళకొని. ఈ కరోనా కాలంలో ఆ విషయాలన్నీకి సంఘం కొంచెం దూరంగా ఉండడాన్ని బట్టి, సహవాసం లేమిని బట్టి, తను తాను పరిశుద్ధపరచుకోవటానికి ఇస్తున్నటువంటి వాక్యోపదేశపు జీవిత భక్తిని ఒప్పుకోలేని తనాన్ని బట్టి, సరదాగా వాలీబాల్ ఆడుతున్నటువంటి పిల్లలతో పాటు వాలీబాల్ ఆడుతుండగా ఒక మంచి బంప్ షాట్ కొట్టడానికి పైకి ఎగిరి కిందకి దిగి ల్యాండ్ అయ్యేటప్పుడు కాలు పటక్మని సప్పుడు వచ్చిందంట. ఆ తర్వాత స్టార్ట్ అయింది ఇది ప్రాబ్లం. వాడిని పిలిచి, నాన్న నీకు ఏదైనా ఆపరేషన్ చేయించడానికి అవకాశాన్ని బట్టి నేను ప్రయత్నం చేస్తాను, ప్రభుచిత్తం అయితే జరుగుద్ది, దట్ ఈస్ ఎ పార్ట్. అండ్ సెకండ్ థింగ్, యాకోబు తొడగూటిని కొడతాను అని చెప్పిన రీతిగా నీ జీవితంలో జరిగినటువంటి ఒక పోరాటంలో ఇప్పుడు నువ్వు లోకము యొక్క బలహీనతని మీద పడింది, అది దేవుని కొరకు గాయమైతే మంచిదే, నువ్వు తప్పు చేసావు, ఆ తప్పును సరిదిద్దుకో, జాగ్రత్త అని చెప్తుంటే వాడికి వాడితో చెప్పిన మాట, దేవుని యొక్క ప్రేమ ఏంటంటే, నువ్వు లోకంలోకి వెళ్ళు కానీ లోకపు ఆటపాటలకు ఆత్మీయ సంబంధమైన పిలుపు కలిగిన వాడు ఎంటర్ అవడానికి అవకాశం లేదు. లోకపు సుఖాలకు సంపోషించేటట్లు నీ శరీరాన్ని తీసుకుని వెళ్ళి తృప్తి పంచుకోవటానికి నీకు అధికారం లేదు. నిన్ను విలువ పెట్టి కొనబడిన క్రీస్తు, నీ కొరకు రక్తము కార్చిన క్రీస్తు, నీ కొరకు పేరు పెట్టి నువ్వు నా పిలుపు కలిగిన నా దైవ జనుడవు, నీవు నా కుమారుడువు, నువ్వు నా సొత్తు అని పిలిచిన పిలుపుకు నువ్వు వ్యతిరేకంగా లోకపు ఆటపాటలకి, లోకపు సుఖాలకు, లోకపు సంతోషాలకు, లోకపు తృప్తికి నువ్వు జారిపోతున్నట్లయితే ఆ శిక్షా దోషాన్ని నువ్వే మోసుకోవాలి. జాగ్రత్త, 21 సంవత్సరాలకు కాలు స్థిరంగా లేనివాడు బండి డ్రైవ్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, సడన్గా ఎప్పుడు అది మిస్ అవుతుందో తెలియదు, ఆ టైంలో బ్రేక్ వేయాల్సి వస్తే బ్రేక్ వేయలేకపోవచ్చు, విల్ బీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, చనిపోవచ్చు, చాలా ప్రమాదాలు జరగచ్చు. అతనికి ఎప్పుడు ట్రీట్మెంట్, ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు డాక్టర్ చూడట్లేదు మాకు ఎక్కడ, ఏ పరిస్థితుల్లోనూ లేదు. వచ్చిన వెంటనే నా మైండ్ అంతా వాడి గురించి ఆలోచిస్తానే ఉంది, ప్రభువా వయసులో పిల్లవాడు చూడలేకపోతున్నాడు, ఏదో ఒకటి చేద్దాం ప్రభువా సహాయం చేయనాయన అని. ఏం చేయాలి, నువ్వు చేసిన తప్పుకి నీకు బుద్ధి వచ్చేంత వరకు దేవుడు నీకు మార్గం తెరవడం. యవనస్లారా, దేవుని పిలుపు పొందుకుంటున్న మీ జీవితాలలో లోకంతో మీరు సుఖాలకు పరిగెడుతున్నారా, సరదాలకు ఆడుతున్నారా, ఆటపాటలకు లోకంలో గడుపుతున్నారా, లోకపు ఆటపాటల వ్యాయామంతో మీరు జీవితాలను సుఖపెట్టుకుందామని శరీరాలను ఆలోచిస్తున్నారా? ఆ శరీర సంబంధమైన వ్యక్తులైనటువంటి మీరు లోకంలో ఉండాలి, కానీ లోకమాలిని అంటించుకోకూడదు. లోకానికి సంబంధించిన విషయానికి మీరు వేరై ఉండాలి, మీరు ప్రత్యేకించబడి ఉండాలి. క్రైస్తవుడు లోకంలో ఉంటాడు, లోకానికి వేరై ఉంటాడు, లోకమాలని వంటించుకొని జీవితం కలిగి ఉంటాడు. ఒకప్పుడు వ్యక్తితో పోలిస్తే పూర్వము దూషకుడును హింసకుడును అని చెప్పుకున్నటువంటి ఆ హానికరుడైనటువంటి వ్యక్తి ఈరోజు సంఘానికి ప్రయోజనకరంగా మారినట్లు నువ్వు మారాలి. అదే మారు మనస్సుకు తగ్గ ఫలాలు. ఆ వ్యక్తి జీవితంలో ఎప్పటికీ కూడా పాత జీవితం యొక్క సుఖాల వైపు సంతోషించక, పాత జీవితపు కోరికల మీదకు ఉల్లాసపడక, పాత జీవితాలలో ఉండేటువంటి ఆ విషయాల వైపు మనసు పెట్టకుండా దేవుని కొరకు నిలబడతా ఉంటాడు. ఆ గయ్యాలంటే చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఈరోజు నేను ప్రతిరోజు ఉదయాన్నే ఒక గొడవ, మధ్యాహ్నానికి మంచినీళ్ళ దగ్గర ఒక గొడవ, సాయంత్రానికి మరీ ఏదో బడ్డీ దగ్గర ఒక గొడవ, లేకపోతే రాత్రికి నేను అన్నం తింటే నాకు హాయిగా ఉండేది కాదు బాబు, గేరగేరగా ఉండేది ఒళ్ళంతా. కానీ ఈరోజు దేవుని వాక్యం వింటున్న కొద్దీ నా లోపల ఆ పశ్చాత్తాపం, ఆ మనస్సు మారిన క్రియ వచ్చేసింది. నేను ఇప్పుడు తిట్టలేకపోతున్నాను, మాట అనలేకపోతున్నాను, మాట ఇస్తలేకపోతున్నాను. ఇంతకు మునుపు నేను మాట్లాడితే, నేను మాట్లాడిన మాటకే కయ్యాల కోసం మొదలవడానికి చాలామంది ఉండేవారు. ఈరోజు వాళ్ళందరూ గొడవలు ఆడుకుంటుంటే నేను కామ్గా ఉంటుంటే వాళ్ళు అంటున్నారు, ఏమే దానిలాగ గన మౌనం ఉండిపోతావా అని కలిపి తిడుతున్నారట. ఇప్పుడు ఇప్పుడు తిట్లున్నాయి బాబు, కానీ నా నోరు రావట్లేదు నాయన, తిట్టలేకపోతున్నాను, దేవుని ఉపదేశము నాకు ముఖ్యమైనదిగా ఎంచుకున్నాను. ప్రేమైన వర్లారా, నీ లోపల మారు మనసుకు తగిన ఫలితాలు ఫలించేటట్లు ఒకనాటి సుఖాల వైపు సంతోషిస్తున్న అనుభవం నుంచి నువ్వు బయటకు వచ్చావా? తిండి మీద విజయం, ఖర్చు పెట్టుకోవాల్సిన వాటి మీద విపరీతమైన దుబరా ఖర్చుకు విజయం, వస్త్రాలంకరణ, శరీరాలంకరణ, గృహాలంకరణ, వ్యక్తుల మధ్యలోకి వెళ్ళి సంతోషాన్ని ఉల్లాసంగా ఖర్చు పెట్టుకుని వారి మధ్యలో గొప్ప సెటైర్లతో ఆనందాలతో జోకులతో తుళ్ళుతూ పడుతూ లేస్తూ కేరింతలో కొట్టేటువంటి ఆనందం, పార్టీలు, పండుగలు, మరొక ఏళ్ళకి వెళ్ళి గృహదర్శనాలు అని చెప్పి మీ పొట్టేళ్ళకి వెళ్ళి ఆలయాలలో ఏళ్ళలలో తిరుగుతూ ఓ రకమైనటువంటి ఎంజాయ్మెంట్, ఆ రోజుల్లో వాడినటువంటి అష్టాచమ్మాలు, ఆ రోజుల్లో ఆడిన హౌసీలు, ఆ రోజుల్లో ఆడిన పేకాటలు, ఆ రోజులు ఆడిన పందాలు, ఆ రోజుల్లో చూసినటువంటి రకరకాల వ్యసనాలకు ఇప్పుడు నీ హృదయం ఏమైనా ఆ సెలవు దినాల్లో ఏమైనా ఎంకరేజ్ అవుతుందా? ఆ ఎప్పుడు చేస్తావు ఏంటి, ఏదో ఒక్కరోజే, ఆ ఒక్కరోజు చాలు దేవుని తీర్పులను పడ్డానికి. 10 ఆజ్ఞలు నెరవేర్చమన్నప్పుడు 9 ఆజ్ఞలు నెరవేర్చి 1 ఆజ్ఞ నెరవేర్చకపోతే లాభము ప్రయోజనం ఏంటో తెలుసా? ఆ నెరవేర్చబడని ఆజ్ఞ కోసం నెరవేర్చబడిన 9 ఆజ్ఞల యొక్క ప్రతిఫలము కూడా నువ్వు పోగొట్టుకుంటావు. క్రైస్తవ్యం ఇంత కఠినమైదైతే, ఆత్మీయత ఇంత తీవ్రమైందైతే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు బాగు చేసుకోవటానికి సిద్ధపడాలి, కానీ పాత వ్యసనాల వైపు శరీరాన్ని తీసుకెళ్తానంటావే, పాత మనస్సు కోరికల వైపును వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తుంటావే, అలాంటి లక్షణాల వైపు నువ్వు ఆలోచిస్తానికి ప్రయత్నం చేస్తున్నావే, ఎందుకు ఈ రకమైనటువంటి చెడ్డ విషయాల వైపు నీ మనస్సు ప్రేరేపించబడుతుంది, నీ శరీరం ప్రేరేపించబడుతుంది? ఒకసారి జ్ఞాపకం చేసుకో, మనకి లోకంలో ఒక సామెత ఉంది, లైక్ మైండెడ్ పీపుల్ విల్ గెట్ టుగెదర్ అని. ఒకే రకమైన మనసు కలిగిన వాళ్ళందరూ ఒక చోట చేరతారంట. ఈ చేరిన తర్వాత వాళ్ళకి కులము, మతము, రంగు, ఆర్థిక స్థితి, మరి కాలనీ, మా ఊరు, ఇలాంటి విషయాలను వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత తీసుకుంటారు. క్రైస్తవుల గురించి చెప్తున్నాను నేను, అందుల గురించి, అన్నిల గురించి కాదు. అంటే మీరు గుడ్డివారై ఉండి ఇతరులకు మీరు వెలుగు చూపగలరా, మార్గం చూపగలరా? అందులైన మార్గదర్శకులరా, తిట్టిన తిట్టు నీకోసం కాదా మరి? ఎందుకు నీలో ఆ గుడ్డితనముల నుంచి నువ్వు వెలుగు లేనికి చూడలేకపోయావు? ఎందుకు ఆ పరిశుద్ధమైన వెలుగు నీకు ప్రాముఖ్యమైన ఎందుకు తెచ్చుకోలేకపోయావు? ఆ జీవం కలిగిన వాక్యానికి నువ్వు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చి ఆ వెలుగులో నువ్వు నడుస్తూ అనేకుల్ని ఆ టార్చ్ వైపు చూపించి ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? నీ జీవితంలో ఆ శిష్యుడైనటువంటి వ్యక్తి ఆ సంపూర్ణమైన పిలుపును పొందుకోవడానికి సిద్ధపడుతున్న హృదయము ఒకటే కోరుకుంటుంది, పాతవి గతించను, సమస్తము నూతనమాయను. పాత సంగతుల వైపు వెళ్ళను, కొత్త సంగతుల వైపు అచ్చేపడను, అదేంటో రుచి చూద్దామని దాని చేతిలో పెట్టను, అదేంటో కనుక్కుందాం తెలుసుకుందామని నేను దాని జోలికి వెళ్ళను, వాటి ద్వారా నేను సంతోషించాను అని కోరిక గనక నా కలిగితే అది నా ప్రభువునందు ఆనందిస్తున్నాను, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుదురని ఫిలిప్పి 4:4 వచనాన్ని బట్టి ప్రభువులో నేను ఆనందించడం నేర్చుకుంటానే తప్ప ప్రపంచంలో నేను ఆనందాన్ని వెతకను అనే స్థితికి నీ మనసును కఠినపరచుకోవాలి. నీ హృదయాన్ని కఠినపరచుకో, నీ శరీరాన్ని నియంత్రించుకో, నీ స్నేహితులను వదులుకో, నీ చుట్టూ కట్టెలను వేసుకో, కంచెలను కట్టుకో. నిన్ను నువ్వు నీ హృదయం చుట్టూ ఒక ఎత్తైన నెహెమ్యా కట్టుకున్న గోడ కట్టి, నేను చేయించిన పని గొప్పది, దీనిని విడిచి నేను రాలేను అని సన్బల్లటుడికి చెప్పినట్లుగా నువ్వు లోకపు వ్యక్తిగా చెప్పగలగాలి. నా ఇంటి చుట్టూ నేను ఒక ప్రాకారం కట్టాను, నా ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకు బయట నుంచి వచ్చే కేబుల్ టీవీ నుంచి వచ్చేటువంటి ఆ వ్యసనాలు, ఆ సినిమాలు, షికార్లు, ఆనందాలు, తృప్తి పొందేటువంటి లోకక్రియలు నా కిటికీలో నుంచి నా గుమ్మంలోనికి రావు, నా ఇంటి చుట్టూ ప్రాకారం నేను కట్టుకుంటున్నాను. దట్ షుడ్ బి ద క్రిస్టియన్ ఫాదర్షిప్. సీరియళ్ళ దగ్గర కూర్చుని సినిమాలు సెటైర్లు ఇచ్చేటువంటి ఆ లోకపు ఉల్లాస కోరికల వైపు కూర్చుని పోయే తల్లి, నా ఇంటి చుట్టూ నేను ఒక ప్రాకారాన్ని కట్టుకుంటున్నాను, నా ఇంటి దగ్గర చెత్త నేను తొలగించుకుంటున్నాను, నేను సుఖపడుతూ నేను ఆనందిస్తూ నా మనసును ఉల్లాసపరుచుకునే క్రియల మధ్య నేను ఆ క్రియలను మారి నేను ప్రభు యొక్క ప్రార్థనా జీవితంలో, ప్రభుతో కలిసే ప్రార్థనలోను, ప్రభు కొరకు వేడుకునే విజ్ఞాపనలోను నా ఆత్మీయ జీవితాన్ని వృద్ధి పొందించుకుంటున్నాను, నా పిల్లలకి నేను మాదిరికరమైన తల్లిగా నేను ఉంటున్నానని నీ ప్రాకారాన్ని కట్టుకోవాలి. ఆలోచించండి, దేవుని సంఘంతో నువ్వు చేసేటువంటి పని, దేవుని వాక్యంతో నువ్వు చేసుకున్న పని, నీ కుటుంబంతో నువ్వు కట్టుకునే పని, నీ స్నేహితుల మధ్య, నీ ఉద్యోగ వ్యాపార వ్యవహార మధ్య నువ్వు కట్టుకునే పని, అది ఎంత గొప్పదై ఉండాలి. ఆ గొప్పదనానికి నువ్వు చెప్పాలి, అవి ఒకప్పుడు సుఖాలు, వాటి వైపు నేను ఆలోచించను. ఐగుప్తీయులు వెనక్కి తిరిగి చూసినప్పుడు వాళ్ళు నశించిపోయారనే విషయం ఇజ్రాయేలునికి మాత్రమే తెలుసు, వాళ్ళు నశించిన విషయం వాళ్ళకి తెలియదు. నువ్వెన్నడూ చూడవన్నాడు దేవుడు, మరి నువ్వెందుకు వెనక్కి తిరిగి చూస్తున్నావు వాటిని? ఆ పాత కోరికలు, పాత సంతోషాలు ఈరోజు నీకు సుఖాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాయా? తృప్తి పొందిస్తున్నాయా? ఒకప్పుడు నువ్వు లాలన మాటలు మాట్లాడి అమ్మాయిలతోనూ అబ్బాయిలతోనూ చాటింగ్ చేస్తూ ఆ రకమైన మానసిక ఆనందాన్ని పొందిన నువ్వు, రకరకాల పిచ్చి పిచ్చి ఫోటోలు నువ్వు చూపించుకునే నువ్వు, రకరకాల భంగిమలతో చెయ్యిలలా పెట్టి మూతిలా పెట్టి రకరకాల వేషాలు వేసి ఫోటోలు అప్లోడ్ చేసుకునే నీ బ్రతుకులో ఈ రోజుకి ఆ రోజుకి కొత్తదనం ఉందా? నూతనత్వం ఉందా? ఆ క్రీస్తునందు సంపూర్ణత్వం ఉందా? ఆ ప్రయోజకత్వ స్థాయి ఉందా? ఒక సహోదరి నాతో మాట్లాడినప్పుడు ఆమెతో నేను చెప్పిన మాట వినండి, అమ్మా నువ్వు ప్రభువుని నమ్మావు, నువ్వు రక్షణ పొందావు, నువ్వు సంపూర్ణతలోకి వచ్చావు, నీ క్రియలన్నీ మార్చుకోవాలి, జాగ్రత్త అని చెప్పాను. చాలా జాగ్రత్తగా ఆమె ఒప్పుకుంది, తప్పకుండానన్నా మీరు చూస్తారు నా తేడాని, నేను ఖచ్చితంగా ఎంత పరిశుద్ధంగా బతుకుతానో మీరు చూస్తారు అంది. ఆ 2 రోజుల తర్వాత నా నెంబరు మీరు గ్రూప్లో యాడ్ చేయండి అన్నా అని పంపించింది. వెంటనే మన గ్రూప్లో జరిగేటువంటి ఆత్మీయ విషయాలు వారికి కూడా అర్థమవుతాయని ఆ సంఘంలోకి చేరినటువంటి ఆ సహోదరుని కూడా నేను గ్రూప్లో యాడ్ చేశాను. ఒక 1 వీక్ తర్వాత నాతో ఒక సహోదరుడు మన సంఘంలో పిల్లలు ఒక మాట తీసుకొచ్చాను, ఈ సిస్టర్ ఎవరన్నా అని అడిగాడు. ఏమైంది అని అడిగితే ఎవ్రీడే తన ప్రొఫైల్ పిక్ మార్చుకుని ఆ ప్రొఫైల్ పిక్ని గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంది, మీరు గమనించలేదు, ఒకసారి చూడండి అన్నాడు. తీసి చూసేటప్పటికీ ప్రతిరోజు ఆ అమ్మాయి రకరకాల జుట్టులు రకరకాలుగా అలంకరిస్తూ, అంటే ఒకవైపు లెఫ్ట్ దిగితే, ఒకరోజు మధ్యకి దిగితే, ఒకరోజు సైడ్కి దిగితే, ఒకరోజు ముందుకు దిగితే, ఒకరోజు వెనక్కి దిగితే, ఒకరు మూడేస్తే రంగురంగులు మనకి చెప్పకండి వేసుకుని ప్రతిరోజు ఒక సెల్ఫీ తీసి దాన్ని పెడతా ఉంది. దాన్ని చూసినటువంటి పిల్లలు అన్నారు, అన్న ఈ అమ్మాయి అంటే అవునరా మనం బాప్తిజం ఇచ్చాం కదా ఆ అమ్మాయే అని, అది ఎటన్నా ఇలాగుంది అని, ఇలాగుందని నన్ను అడగకూడదురా ఆవిడని అడుగుదాంలే అన్నాను. ఆవిడని అడిగానంటే ఆవిడ అంది, అన్నయ్య అది నా సాటిస్ఫాక్షన్ కోసం పెట్టుకుంటున్నాను, ఎవడో చూడాలని కాదు అంది. ఒకనాటి సుఖానుభవాన్ని సంతోషంగా ఎంచుకునే నీ బ్రతుకులో నీ సెల్ఫ్ సెంటర్డ్ సాటిస్ఫాక్షనరీ లైఫ్ కూడా ఉండదు. క్రీస్తు నిమిత్తం సమస్తమును విడుచుకునే స్థాయి పెరుగుద్ది. నిన్ను నువ్వు సంతోషపరచుకోవటం ఉండదనే కదా నీకు నేర్పింది. ఆ దాని పేరేంటో తెలుసా? సెల్ఫ్ ఈ సెల్ఫ్ ఈ సెల్ఫ్ అంటే స్వంతము. స్వంతాన్ని ప్రేమించుకుంటూ నువ్వు సెల్ఫీ దిగి సెల్ఫీ నా కోసం పెట్టుకున్నాను నా సంతోషం కోసం కాదంటే ఎలా? నేను తప్పు అంటలేదు. ఆమెలో ఆ రకమైనటువంటి ప్రజలను ఆకర్షించాలి, ప్రభు ప్రజలకు నా అందాన్ని కనపరచాలి, ప్రభువుకు నా ఆత్మీయత కనపరచాలి అనే తేడా రాలా ఆవిడికి. ఆ తేడా కొత్తగా చూడలే. పాత శరీరం ఇప్పుడు కూడా పనిచేస్తుంది. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు మీరు అలంకరించుకునే పద్ధతి మీకేమనిపిస్తుంది? ఆ ఒక్కరోజు మీరు వేసే వేషం ఎలా ఉంటుంది చెప్పండి. ఒకరోజు ఆ ఒక్కరోజు మీరు తయారయ్యేటువంటి స్థితి ఎలా ఉంటుంది చెప్పండి. నేను మిమ్మల్ని అందంగా తయారవడానికి గురించి మాట్లాడలేదు, శుభ్రంగా తయారవడానికి చెప్తున్నాను. అందంగా తయారవ్వాలనేటువంటి కాంక్ష మోసం అని నీకు తెలిసిన తర్వాత నువ్వు ఆ వాక్యం ప్రకారం ఎలా చేస్తావు? సో చాలా క్రియల లోపల మనంతరేంద్రియాలలో మనం బలహీనతకు గురి అవుతున్నాం. అలాంటి పాపము వైపు మనం ఆకర్షించబడుతున్నాం. దయచేసి నా బాధ అర్థం చేసుకోండి. బైబిల్ చెప్తున్నటువంటి పేతురు పత్రికలు ఒకనాటి సుఖానుభవం సంతోషం అనుకుని ఎంచుకుంటాం, వారి కళంకాలు నిందాస్పదములై తమ ప్రేమ బిందులలో మీతో కూడా అన్నపావులు పుచ్చుకొని తమ భోగములై ఎందు సుఖిస్తారు. భోగం, సంతోషం, తృప్తి, సుఖం, ఆనందం, ఆ విచ్చలవిడితనం, ఆ లౌకికత్వం, ఆ లోకత్వం, ఇది నేత్రానందం, మానసిక ఉల్లాసం, శారీరక ఉల్లాసం, ఉత్ప్రేరకం, ఇవన్నీ భోగానికి కారణాలు. దయచేసి నీ విశ్వాస జీవితాన్ని ఒకసారి పరీక్షించుకుందామా? ఎందుకు ఇలాంటి వాటికి వెనక్కి వెళ్తుంది శరీరం? ఎవరైనా పిలిచారనుకోండి, బహుశా అది మీ సంఘంలో మీ స్నేహితులు అయ్యి ఉండొచ్చు, మీ కుటుంబీ మన వాళ్ళే అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ అక్కడ ఒకనాటి సుఖానుభవము గొప్ప సంతోషమని ఎంచుకునేటువంటి వ్యక్తులు ఇప్పటికీ వాళ్ళ గొప్పను చూపించాలని, వాళ్ళ ప్రతిభను చూపించాలని, వాళ్ళ ఐశ్వర్యాన్ని మీకు పరిచయం చేయాలని, వాళ్ళ లావిష్నెస్, వాళ్ళ విచ్చలి ఆ సమృద్ధిని మీకు కృపతో చూపించాలని చెప్పి దేవుని పేరట మీకు ఆర్భాటాలు చేస్తే నేను వెళ్ళను, మీరు వెళ్ళకండి, అలాంటి వాడిని బాయ్కట్ చేయండి. వాళ్ళు చేసేది ఆత్మ సంబంధమైనవి కావు, శరీర సంబంధమైనవి. అలాంటి గొప్పదనాలను ప్రదర్శించేటువంటి వ్యక్తులు మీలో కొంతమంది ఉన్నారు, చూసుకోండి. అవుట్ ఆఫ్ యువర్ రిచ్ అండ్ లావిష్నెస్ మీ పనిని మీరు చేస్తూ, అది ఆత్మీయమైనటువంటి, అది ప్రార్థన కూటమే కావచ్చు, అది సువార్త కూటమే కావచ్చు, మీ ఇంట్లో కార్యక్రమమే కావచ్చు, ఆ గొప్పతనాన్ని ప్రదర్శించాలనేటువంటిది మోసమైనటువంటి లక్షణం. అలాంటి వాళ్ళలో మీరు చేయిపెట్టి వాళ్ళతో పాటు పాపాన్ని మీరు అంటించుకోవద్దు. పరిశుద్ధపరచుకుందాం, లక్షణాలను మార్చుకుందాం, క్రియలను దిద్దుకుందాం. దేవుని కృపకు పాత్రులమై దేవుని యొక్క సంతోషాన్ని మనం కూడా కలిగి ఉండి మనం దేవుని సంతోషపెట్టే చర్యగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం.